ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ज्ञानमूलम् गुरुमूर्तिः पूजामूलम् गुरुपादम् मन्त्रमूलम् गुरुवाक्यम् मोक्षमूलम् गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो
ఓం శ్రీ నాన పరమాత్మనే నమః. మోహన బా వినిపిస్తోంది. సో ఈరోజు ఈరోజు మన మచ్ అవైటెడ్ అనమాట మోహన్ ఆంటీని. యాక్చువల్గా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే చాలా సార్లు అందరూ చాలా మంది రెస్పాండ్ అయ్యి వీలైతే కొంచెం ఆఫన్ మాట్లాడించమన్నారు మోహన్ ఆంటీ తోటి. అయితే ఇంకా తర్వాత స్పీకర్స్ ఉన్న వల్ల మోహన్ ఆంటీని ఇంకా అప్రోచ్ అవ్వలేదు అనమాట. బట్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దాము మోహన్ ఆంటీ పాటతో మన సత్సంగాన్ని. ఎందుకంటే అద్భుతమైన ఐ మీన్ అద్భుతమైన మీనింగ్ఫుల్ భక్తి పారవస్యంతో ఆవిడ ఆ పాటను పాడుతూ ఉంటే లైక్ ఐ మీన్ హార్ట్ టచ్ కాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అండ్ సబ్జెక్ట్ కూడా చాలా ఆనెస్ట్ గా ఉన్నట్టుగా ప్రాక్టికల్ గా అద్భుతంగా చెప్తారని మన అందరికీ తెలుసు. సో మోహన్ ఆంటీతో మనం ఈరోజు విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ సెషన్. మోహన యూ కెన్ మీరు మొదలు పెట్టండి. మోహన
ఓకే ఓకే పాటతోనే మొదలు పెడదామా?
అద్భుతం, స్టార్ట్.
మొదట పాట పాడితే కొంచెం మళ్ళీ ఎదురు చూస్తూ ఉంది కదా.
అవును.
ఓకే. ఇది ఏ సాధనం ఇహ పరములకు పదిలము మా పాలి పరమ పునామము. ఇది ఏ సాధనం ఇహ పరములకు పదిలము మా పాలి పరమ పునామము. ఇది ఏ సాధనం ఇహ పరములకు పాపనాశనము బంధ విమోక్షము పై పైనిదే భూపతి నామము. పాపనాశనము బంధ విమోక్షము పై పైనిదే భూపతి నామము. స్థాపిత ధనమిది సర్వరక్షకము. స్థాపిత ధనమిది సర్వరక్షకము. దాపురమిది మాధవ నామమో ఎదియే సాధనం ఇహ పరములకు కలి దోషహరము కైవల్యకరము అలరినమా భూపతి నామము కలి దోషహరము కైవల్యకరము అలరినమా భూపతి నామము స్థాపిత ధనమిది సులభము సౌఖ్యము శోభన తిలకము సులభము సౌఖ్యము శోభన తిలకము పలుమారు భూపతి సాధనం ఇహ పరములకు నేమము గీమము నిత్య కర్మలివి నేమము గీమము నిత్య కర్మలివి కోమటి గోవిందుని నామము నేమము గీమము నిత్య కర్మలివి కోమటి గోవిందుని నామము హేమము శరణము ఇహ పరములకును పదిలము మాపాలి పరమపు నామము ఎదియే సాధనం ఇహ పరములకు ఓం నమో భగవతే శ్రీరమణాయ. సత్సంగము అంటే మనం ఏం మాట్లాడుకున్నా అంటే మన మనస్సు అనేది ఉంది, దాన్ని శాంతింపజేసేది సత్సంగం. అయితే మనసు శాంతిగా ఉంటుందా అంటే ఉండదు, దాని లక్షణం అశాంతి. మనసే అసలు అశాంతి. దాన్ని శాంతిగా ఎలా ఉంచుతామంటే మనకి మనసు లేదని విషయం తెలిస్తే శాంతిస్తాం. అది శాంత మనసు మాత్రం కాదు, చైతన్యమే. మనసు లేదన్న విషయం మనకి అవగాహనకి రావాలి, ఇది జ్ఞాన మార్గం. కానీ అది అంత తొందరగా రాదు. కాబట్టి దేర్ ఈజ్ ఈశ్వర, భగవంతుడు ఒకడు ఉన్నాడు అని విశ్వసించి వాణ్ణి ఆరాధించి వాణ్ణి పొగిడి వాడితో తగులు పెట్టుకుని వాడితో సఖ్యంగా మాట్లాడుతూ వాడితో బాధలు చెప్పుకుని నొప్పులు చెప్పుకుని అన్నీ చేస్తూ ఉంటే వాడి యొక్క అస్తిత్వం మనకు తెలుస్తుంది, ఈశ్వరుడే ఉన్నాడని. తెలిసినప్పుడు మనకన్నా అతీత శక్తిని నిరంతరం గుర్తించడం అనే ప్రక్రియ ద్వారా మనం సత్సంగాలు చేయగలం. నాన్నగారు చెప్పారు, సత్సంగం అంటే ఏవో మాటలు మాట్లాడుకోవడం కాదు, సత్యం గురించి మాత్రమే వినాలి. సత్యం అంటే ఏంటంటే ఫస్ట్ మన జీవితం ఎన్ని రకాలుగానో ఉండొచ్చు. భగవంతుడు ఉన్నాడని విశ్వసించవచ్చు, విశ్వసించకపోవచ్చు. మనం ఆస్తికులు అవ్వచ్చు, నాస్తికులు అవ్వచ్చు. కానీ పారమార్థిక సత్యం ఒకటి ఉంది అన్న విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. పారమార్థిక సత్యం మాత్రమే నిజం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మెల్లిమెల్లిగా ప్రపంచం అబద్ధం అన్న విషయం, మనస్సు అబద్ధం అని, దేహం అబద్ధం అని మనకు అర్థమవుతుంది. ఆ పారమార్థిక సత్యాన్ని గుర్తుపెట్టుకోకుండా ఇవన్నీ అబద్ధం అబద్ధం అని అనుకోమంటే కుదరదు. ఎందుకంటే మనకి ప్యూర్గా అనుభవంలో ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ. ఇవన్నిటినీ అబద్ధం అని ఎలా అనుకోగలం? నిజం ఒకటి ఉందని తెలిస్తే ఇది అబద్ధం అని తెలుస్తుంది. కాబట్టి ఆ నిజం తెలిసేది ఎలాగంటే పారమార్థిక సత్యం ఉంది అని స్మరణలో నిరంతరం ఉంటే అది ఏదో రోజు ఏదో ఒక అనుభవం ద్వారా మనకి కలిగిన అనుభూతికి మనకి భక్తి ఉంటుంది. మనం భక్తి చేయాలి, పారమార్థిక సత్యానికి మనం భక్తి చేయాలి అనే అవగాహన మనకు కలుగుతుంది. అది కలగకుండా భక్తి చేయడం అంటే ఏదో గుడ్లో వచ్చి మేల్ చేను వచ్చేదో అంటారు, ఆ సామెత అలా ఉంటుంది. మన భక్తి అది కాదు. అంతవరకు అహంకారం ఉందని మనం అనుకుంటున్నాం, మనసు ఉందనుకుంటున్నాం, దేహం ఉందనుకుంటున్నాం, ప్రపంచం ఉందనుకుంటున్నాం, దేవుడు కూడా ఉన్నాడు అనుకుంటున్నాం. అనుకోవడం కాదు, మనం ఇవన్నీ అనుకున్నప్పుడు దేవుడు కూడా ఉండాలి, ఉంటాడు కూడా. కాబట్టి అప్పుడు ఆ దేవుణ్ణి హయ్యర్ పవర్గా గుర్తించి మనం ఆయనకి శరణాగతి పొందితే మెల్లిమెల్లిగా ఆ హయ్యర్ పవరే పారమార్థిక సత్యంగా మనకి అనుభవంలోకి వస్తుంది. దేవుడు అనుభవంలోకి రాడు. దేవుడు ప్రపంచం, పారమార్థిక సత్యం మాత్రమే ట్రూత్. అది ఎలా ఉంటుంది? మన అనుభవానికే రావాలన్నారు. ఎలా ఉంటుందంటే అది అనుభవిస్తే కానీ తెలియదు ఎలా ఉంటుందో. కానీ కొన్ని సూచనలు ఇవ్వచ్చు, అది ఆనందంగా ఉంటుంది, అది శాంతిగా ఉంటుంది, అది నిశ్చలంగా ఉంటుంది, అది నిశ్శబ్దంగా ఉంటుంది, అది ప్రేమగా ఉంటుంది అని చాలా చాలా పాజిటివ్ థింగ్స్ మనం పట్టుకుంటూ ఓహో పారమార్థిక సత్యం ఇది మనకి అనుభవంలో ఉందా లేదా అన్నది మనకి ఆ క్వాలిటీస్ మనం ఎంజాయ్ చేస్తుంటే మనకి తెలుస్తుంది. అంతవరకు మనం శరణాగతి పొందినా ఆ కర్తృత్వం మధ్యన వచ్చి డిస్టర్బ్ చేసి తీరుతుంది. మనం ఎంత భక్తి చేసినా మనసు చేసిన మోసం నుంచి బయటపడలేం. భక్తి ఎందుకు మోసపడలేమంటే మనం భక్తులు అని అనుకుంటున్నాం కాబట్టి మోసపోతాం మనం. కానీ భక్తి అంటే ఏంటంటే మనం కనిపించకూడదు, హయ్యర్ పవర్లోనే అన్ని జరుగుతున్నాయన్న అవగాహనతో ప్రతి క్షణం మన జీవితం సాగాలి. అప్పుడే తెలుస్తుంది భక్తిలో మనం ఉండమని. భక్తి అంటే ఏంటి? మైనస్ అవటమే భక్తి. భక్తి ఫీలింగ్ కాదు. దేవుడు అంటే నాకు ఇష్టం, నేను పూజ చేసి తరిస్తాను, తరించవచ్చు, అవన్నీ వేరే విషయాలు. కానీ భక్తి అంటే జీవుడు ఉండకూడదు, అది లేనిదే భక్తి. కానీ జీవుడు ఉండబట్టి దేవుడు ఒకడు ఉన్నాడు, వాడికి సరెండర్ అవ్వాలని చెప్పి మన నాన్నగారు మనకి బోధించారు. దేవుడు ఒకడు ఉన్నాడు, సరెండర్ అవ్వండి. అయితే మెయిన్ బోధ అంతా జ్ఞానం వైపు ఉంటుంది. నాకు మామూలుగా భక్తి అంటే ఏదో తెలుసు, దేవుణ్ణి విశ్వసించవచ్చు అనుకున్నాను, కానీ జ్ఞానం ఉంటుందని నాకు తెలియదు. నాన్నగారు దర్శనమైన మొదటి రోజే ఇంటికి రాగానే ఆయన దర్శనం చేసుకుని అసలు భక్తే లేదు కదా అన్న విషయం అర్థమైంది. భక్తి ఇష్టం ఎంతో కొంత, మనకి భక్తే లేదు కదా, ఇంకా జ్ఞానం అంటే ఏంటో తెలియంది, మనకి ఎలా అనుభవానికి వస్తుంది అన్న డౌట్స్ అన్ని కూడా ఆయన ఒక్క దర్శనంతో రావడం మొదలెట్టాయి. అదేవి నేను ఆయన అడగలేదు. నాకు భక్తి లేదు నాన్నగారు, నాకు భక్తి ఇవ్వండి మాత్రమే అడిగాను. దానికి ఆయన జ్ఞానాన్ని బేసుగా పెట్టి భక్తి లేదు నాకు అన్న విషయం నాకు ఒకవేళ ఉన్నది భక్తి కాదు అని తెలియజేశారు ఒక్క దర్శనంతో. అప్పుడు మనకి మొదలవుతుంది మంట, అమ్మో భక్తి లేకపోతే ఈశ్వరుడు దరిచారనివ్వడు కదా, మనం భగవంతుడి ఫోల్డ్లోకి వెళ్ళలేం కదా అని భయం మొదలవుతుంది. ఈ మాటే యేసు ప్రభువు చెప్పాడు, దేవుని యందు భయము జ్ఞానమునకు మూలమని. ఆ మాట ఏంటంటే ఉత్తి మాటలు కావు అవన్నీ. దేవుడు ఉన్నాడు అనే ఒక భయం ఉండడం వలన మనం తప్పు పనులు చేయటం తగ్గిస్తాం. తప్పు పనులు చేయడం తగ్గిస్తుంటే శాంత చిత్తం వస్తుంది. ఆ శాంతించిన మనసుకి ఈశ్వరుడు అందుతాడు. అంతే తప్ప మామూలుగా ఏదో సాధన చేస్తున్నాం, సత్సంగాలు వింటున్నాం, చాలా సూక్ష్మంగా ఆలోచించాలి దీని గురించి. మనకి పొందాలని ఉంటేనే, లేకపోతే గొడవే లేదు. కానీ నాన్నగారు జీవితంలోకి వచ్చిన తర్వాత ఇదే గొడవ అయిపోయింది. పాత గొడవలన్నీ పోయి ఇప్పుడు ఎలాగా మనం ఈశ్వరుడు ఫోల్డ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? కానీ మనకి తెలియని విషయం ఒకటి ఉంది, ఆయన దర్శన మాత్రం చేత ఈశ్వరుడు ఫోల్డ్లోకి వెళ్ళిపోతాం మనం. వాడి దర్శన ప్రియుడంట, వాడి దర్శనం ఒకసారి చేస్తే చాలు ఫోల్డ్లోకి వెళ్ళిపోతాం అంట. ఇది నాన్నగారే చెప్పారు. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు లయ ప్రియుడు ఏవో చెప్పి సుబ్రహ్మణ్యుడు దర్శన ప్రియుడు అన్నారు. ఊరికే ఆయన అలా చూసి వెళ్ళిపోయామంటే అటు ఫోన్లోకి వెళ్ళిపోతాం. మన అందరూ తెలిసినా తెలియకపోయినా ఈశ్వరుడు ఫోర్డులోకి వెళ్ళిపోయాం. అయితే వెళ్ళిపోయినా జీవితం పొడుగునా తలంపులు వస్తాయి. జీవితం సాగాలంటే మనకి బోళ్ళు తలంపులు రావాలి. ఇది దీన్ని మనకి ఏం చెప్తున్నారంటే సంస్కారాలని అవన్నీ ఇవన్నీ వస్తాయని బోళ్ళు చెప్తున్నారు నాన్నగారు. కానీ ఆయన ఫోల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏ తలంపులు వచ్చినా ఏ సంస్కారాలు మనకున్నా మనం భయపడటానికి లేదు. అసలు భయపడడానికి లేనే లేదు, ఎందుకంటే ఆయన అనుగ్రహ స్వరూపుడు, అనుగ్రహించి తీరుతాడు. ఆయన పని కట్టుకునే అనుగ్రహించడు, ఆయన ద్వారా అనుగ్రహం ప్రవహిస్తుంది. అది ఎవరికి అందితే ఆడది అంతే. కానీ ఈ అనుగ్రహం ఏమైందంటే నాన్నగారి విషయంలో అనుగ్రహం బోధగా రూపాంతరం చెందింది. అంటే మనకి అర్థం అవ్వదు అనుగ్రహం ఉంది అన్న విషయం. కాబట్టి దాన్ని నిరంతరం బోధించి 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 మనం భగవంతుడినే పొందాలి. మనం వచ్చిన పని అది భూమి మీదకి అని మనకి తెలియజేసి దాని గురించే మనం ప్రయత్నం చేసేలాగా మనకి అన్ని రకాల ఏర్పాట్లు నాన్నగారు చేశారు. ఎలా చేసంటే ఎక్కడ ఎవరు ఉంటే అక్కడ సత్సంగాలు, ఎంతమంది ఉంటే అంతమందితో సత్సంగాలు, మంచి మాటలు చెప్పుకోవడం. ఎందుకు చెప్పుకోవాలంటే ఏది చెప్పుకోకపోతే మర్చిపోతాం. ఇప్పుడు నేను 20 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నాను, వాళ్ళు మర్చిపోయాను, ఒక్క పాట కూడా గుర్తులేదు. అలాగే ఏదైనా సరే మంచి బోధ అవ్వచ్చు. మనం నేర్చుకుని ఎంత గొప్ప సబ్జెక్ట్ అయినా మనం 10 రోజులు ఒక నెల రోజులు అటు చూడకపోతే మర్చిపోతాం. అందుకని నాన్నగారు నిరంతరం సత్సంగాలు చేసుకోండి అని చెప్పారు. సత్సంగం చేయమన్నారు కదా అంటే ఒక రివిజన్, డైలీ ఒక రివిజన్. అది ఒంటరిగానూ చేయొచ్చు, 10 మంది కలిసి చేయొచ్చు. కానీ మన ఎక్కువగా మనం 10 మంది కలిసామంటే 5 నిమిషాలు సత్సంగ బోధ వస్తే మిగిలినంతా ఊరికబుర్లు వచ్చేస్తే మనకే తెలియదు. అది దాన్ని కూడా మనం సత్సంగం అనుకుంటాం, అది ప్రమాదం. అందుకని నాన్నగారు కూడా సత్సంగం అయిన వెంటనే అసలు మాట్లాడుకోకండి, ఎవరెళ్ళకి వాళ్ళు తలది లేదంటే అదంతా మర్చిపోయి ఇవన్నీ గుర్తుకుంటాయి. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నిరంతరము నువ్వు దేనితో తాదాప్యం పొందుతున్నావు దాన్ని గురిపెట్టి ఉండాలి, లేకపోతే ప్రమాదంలో పడతాం. అవన్నీ కూడా ఇటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఒక్క సత్పురుషుడు దర్శనానికి వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయంటే వాడు ఆ పని మీదే వచ్చాడు, ఆయన పని ఆయన చేస్తాడు. ఇంక మనమేమి మన పనులు చేయమని గుర్తు చేయక్కర్లేదు ఆయనకి. ఆయన దయ వలన అన్ని పనులు జరిగిపోతాయి, ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు పాడిన పాటలో అన్నమాచార్యుడే చెప్తాడు, నేమము గీమము నిత్య కర్మలేవి అంటాడు. నేమ గీమాలన్నీ కూడా నిత్య కర్మలు. ఇవన్నీ అనుగ్రహమా అంటే మేబీ, బట్ మనకి ఇంపార్టెంట్ అది కాదు. నిత్య కర్మ ఇంపార్టెంట్ కాదు. కోమటి గోవిందోని నామము, వాడు బిజినెస్ చేస్తున్నాడు మనతో. కోమటి అంటాడు, కోమటి అంటే వ్యాపారవేత్త. ఆయన నామంతో మనం నిరంతరం నామం చెప్పుకుంటూ ఉండడం వలన ఆకి శాంతియుతమైన జీవితాన్ని ఫలితంగా ఇస్తుంటాడు. ఆ శాంతియుతమైన జీవితం పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన శాంతి చెక్కు చెదరకుండా ఈశ్వరుడి మీద విశ్వాసం పరిడి వెళుతుంది మనకి. అంతే, అట్నించి రావాల్సిందే భక్తి కూడా, అట్నించి రావాల్సిందే. జీవుడేం భక్తి చేయలేడు, ఆవిడ తెలుసు జీవుడికి శక్తే లేదు, ఎలా భక్తి చేస్తాడాడు? అడేదో ఉంటాడు, దేహాన్ని వాడుకొని తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. వాడికి కోరికలు ఉంటాయి, వాసనలు ఉంటాయి. నాన్నగారు చాలా డీప్గా మనకి అజ్ఞానం గురించి చెప్పారు, కానీ భగవాన్ ఏం చెప్పారంటే, అంటే మనం మోసపోకూడదని నాన్నగారు చాలా డీప్గా చెప్పారు. ఇది ఏదైనా సరే అజ్ఞానమే అని. కానీ భగవాన్ ఏం చెప్పారంటే, అసలు ఇట్లను చూడకండి అని చెప్పారు. ఇట్లను చూడకండి, ఆ డీప్లోకి ఎందుకు వెళ్తాం? అసలు అట్ వెళ్ళొద్దు. నువ్వు ఏదిగా ఉన్నావో దాని పట్ల నీకు ఇష్టం వస్తే చాలు, మనం ఇది కాదు కదా అన్న డౌట్ వస్తే చాలు, నువ్వు ఇటువైపు ఉంటావు. ఆ డౌట్ రాకుండా ప్రపంచమంతా నిజం అనుకుని వెళ్ళు, పర్వాలేదు, ప్రమాదం లేదు. కానీ నీ మనసు శాంతిగా మాత్రం ఉండదు. నీ ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఏదో పని చేస్తావు, ఏవో మాట్లాడతాం, ఎలాగో తిరుగుతాం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈశ్వరుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు అని ఒక మహావిశ్వాసం వలన మెల్లిమెల్లిగా ప్రపంచం దూరం అవుతుంది మనకి. ఆ విశ్వాసం ఎలా వస్తుంది అంటే ఈశ్వరుడి వైభవాన్ని వినాలి, గురువు యొక్క వైభవాన్ని వినాలి. అది శ్రవణం అంటే. నాన్నగారు చెప్పారు శ్రవణం అంటే ఏంటి, అన్ని కబుర్లు కలిపి చెప్పడం శ్రవణం కాదు, ఒక్క సత్యం గురించి మాత్రమే శ్రవణం చేస్తే అదే శ్రవణం. అవి శ్రవణంలోకే వస్తాయి, కానీ నిన్ను సత్యాన్వేషణ వైపు తిప్పేది సత్యం గురించిన శ్రవణం మాత్రమే. కాబట్టి సత్యం గురించి ఎంతసేపు చెప్తామండి, మనకి తెలిస్తే కదా చెప్పడానికి. కాబట్టి ఈశ్వరుడు అనేవాడిని సృష్టించి భూపతి నామము అంటాడు. భూపతి అంటే నాన్నగారు, నాన్నగారి పేరు కూడా వచ్చింది ఇందులో. ఆ భూపతి నామాన్ని స్మరించటం వలన వాడే హయ్యర్, మనకి ఇంకెవరు లేరు. మనం జీవించాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలనే అవగాహన ఆయన స్మరిస్తూ ఉండడం వలన వస్తుంది. ఆ స్మరణ ఎలా వస్తుంది? ఆయన ఇస్తే వస్తుంది, లేకుండా రాదు. ఒకవేళ మనకు ఉందనుకోండి, మనకు ఉందనుకోవద్దు. ఎందుకంటే మనకు ఉందనుకుంటే మనతో మనం ఐడెంటిఫై అవుతాం, ఆయన ఇచ్చాడు కాబట్టి ఉంది. అన్నీ అట్నుంచే వస్తాయి. ఏదైనా సరే ఈశ్వరుడు ఇవ్వకుండా రాదు కదా అన్న అవగాహన వలన డెఫినెట్గా వ్యక్తి భావన తగ్గిపోతూ ఉంటుంది, ఈశ్వరునితో తాదాప్యం పెరుగుతుంది. ఆ పెరగటం వలన ఏమవుతుందంటే ఎప్పుడు శాంతిగా ఉంటాం. జ్ఞానం గురించి మనకేం తెలియదు, బట్ శాంతియుతమైన జీవితం వచ్చేస్తుంది. జీవితం శాంతిగా ఉన్నప్పుడు బాడీ వస్తే ఏంటి, పోతే ఏంటి? అన్నెవరో చెప్తున్నారు, నాన్నగారు రెండు జన్మల్లో మోక్షం వస్తుందని చెప్పారు. ఇంక రెండు జన్మలే ఉంది నాకు, రెండు జన్మల్లో వస్తుందని ఆయన చెప్పారు. అంటే రెండు జన్మలు వస్తాయని చెప్పారు కదా, ఈ రెండు జన్మల్లో నువ్వు పనికిమాలిన పనులేవి చేయకుండా ఉంటే ఆడనే పట్టుకుని ఉంటే వస్తుంది. ఈ రెండు జన్మల్లో నువ్వు ఎలా ఉంటావో నీకు ఎలా తెలుసు? కాబట్టి ఈ క్షణం నుంచి మనం ఈశ్వరుని విశ్వసించాలి. అంతా ఈశ్వరుడి ఇష్ట ప్రకారమే జరుగుతుంది, మన వలన ఏమీ కాదు అన్న విషయాన్ని మనం వదలకూడదు. నాకు ఎలా ఉండేదంటే, భగవాను చెప్పిన మాటలు బట్టి భగవాన్ దగ్గర రోజు కూర్చొని చాలా ఏడ్చేదాన్ని. అన్ని అబద్ధం అంటావేంటి భగవాన్, నాకు అన్ని నిజంలా కనిపిస్తున్నాయి. దుఃఖం లేదంటావేంటి భగవాన్, నాకు దుఃఖం వచ్చేస్తుంది. దేహం నిజం కాదంటావేంటి భగవాన్, దేహం నిజంలా కనిపిస్తుంది నాకు. ఇవన్నీ అబద్ధమైతే నిజమేంటి? ఆ నిజం నేను నేను అంటున్నావు, ఏదో నేను చెప్తున్నావు, నాకు ఆ నేను అనుభవంలో లేదు, నాకు ఈ నేనే ఇలాగుంది, నాకు ఇది బాగాలేదు భగవాన్. అసలు ఇంతకీ ఆ నేనేంటి? నేనేం సాధన చేయగలను, ఏం చేసినా అబద్ధం అంటున్నావు, ఆ నిజమేంటో తెలిస్తే ఈ అబద్ధం అదే వదిలేస్తుంది కదా, ఇంక నేనేం సాధన చేయాలి, నీ పనే కదా భగవాన్ అని నిరంతరం, అసలు అలాంటి తలంపులు కూడా గురువు ఇవ్వకుండా రావు. మనం ఏదో అడిగేద్దాం అనుకుంటాం భగవంతుణ్ణి, అడిగిస్తే ఇచ్చేస్తాడు, కానీ దాని లోతులు మనకు తెలియదు. ఎలా తెలియవంటే, హిరణ్యకశిపుడు మహాభక్తుడు, వాడు మహాశివభక్తుడు, వాడు అడిగి హరి అంటే నచ్చదు, అప్పుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఏంటంటే, నాకు మృత్యువు లేకుండా వారు అడుగుతాడు అంటే, ఇప్పుడు బ్రహ్మకి తపస్సు చేస్తాడు, సారీ, అప్పుడు బ్రహ్మ అంటాడు మృత్యువు లేకుండా వరం ఇవ్వలేను, ఇంకో వరం కోరుకో అంటాడు. అప్పుడు అంటే మన వ్యక్తి భావన చెప్తున్నాను, అప్పుడు హిరణ్యకశిపుడు చాలా తెలివిగా మరణం లేకుండా వరం అడుగుతాడు. ఎలా అడితే, గుమ్మం బయట కానీ, గుమ్మం అవతల కానీ, నరుడు కానీ, యానిమల్స్ కానీ, దేని వలన నాకు మృత్యువు రాకుండా వరం ఇయ్యని అడుగుతాడు. అడిగితే బ్రహ్మ కూడా ఇచ్చేస్తాడు. ఈ బ్రహ్మ ఏంటంటే వరాలు ఇచ్చేస్తాడు, తర్వాత విష్ణు దగ్గరికి వెళ్తాడు, నేను వరం ఇచ్చేసాను ఇప్పుడు నువ్వు ఆయన చంపాల. అయితే ఈ ప్రార్థనలో వీడు అడిగిన తెలివిలో మూడు మర్చిపోతాడు. అదేంటంటే, గుమ్మం అవతలు కానీ, గుమ్మం ఇవతలు కానీ అంటాడు, కానీ గుమ్మం మీద అన్న విషయం మర్చిపోతాడు. అలాగే అన్ని ఆయుధాల పేర్లు చెప్తాడు, కానీ గోళ్ళ విషయం మర్చిపోతాడు. అలాగే మృగం వల్ల కానీ, మనిషి వల్ల కానీ మరణం రాకూడదు అంటాడు, తప్ప సగం మనిషి సగం మృగంగా రాకూడదని అడగడు. అంటే మన తెలివి ఎంత దూరం వెళ్ళదు, చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం, కానీ భగవంతుణ్ణి అడిగేటప్పుడు కూడా ఆడు వరం ఇచ్చేసాడంటే చాలా ప్రమాదం. అందులో మనకి మన బుద్ధికి అందని విషయాలు ఉంటాయి, అది ఫిజికల్గా చాలా ఇబ్బంది పెడుతుంది మనల్ని. అందుకే నాన్నగారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అంట. అందులోనే ఈశ్వరుణ్ణి అడిగేటప్పుడు అసలు అడగండి, ఆయన అడిగితే ప్రమాదం అంట, ఆడు ఇచ్చేస్తాడు, ఇచ్చేసరికి మనం ఆడి కాళ్ళ మీద వెళ్ళి పడతాం. అలాగే హిరణ్యకశిపుడికి ఆ మూడు వీటితోనే వస్తాడు, సగం మనిషిగా సగం మృగంగా వస్తాడు, గోళ్లతో చంపుతాడు, తర్వాత గుమ్మం మీద కూర్చుంటాడు. ఈ మూడు విషయాలు ఆడు మర్చిపోతాడు. అంటే ఈశ్వరుడితోనా మన ప్రతాపం, కానీ వాడు ద్వేషంతోనైనా నిరంతరం హరినామం చేశాడు, ఆ పుణ్యానికి ఈశ్వరుడే వస్తాడు. అవన్నీ కథలు, అవన్నీ పురాణాలు మనకి. అండ్ నవేడేస్ ఇప్పుడు భక్తి ఎలా కలుగుతుంది, మనం జ్ఞానం పొందాలి కదా, మనం ఎలా పొందగలం అంటే, ఏ భక్తి ఏం అలా కలగదండి. సత్పురుషుడు వచ్చి మనకి దర్శనం ఇచ్చి ఆయన అనుగ్రహంతో తన ఫోన్లో తీసుకుంటే మనకి భక్తి కలుగుతుంది, లేకుండా భక్తి కలగదు. కాబట్టి నాన్నగారు కూడా అసలు ఒక కుటుంబంలా చేశారు మనందరినీ, ఒక ఫ్యామిలీలా చేశారు. అంటే మీరందరూ కలిసి ఉండండి ఫ్యామిలీలాగా, మీరు ఈ మాటలు మాట్లాడుకోండి, మీరు ఈ పనులు చేయండి, ఇలా జీవిస్తే ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని మనల్ని నాన్నగారు చాలా ఎంకరేజ్ చేశారు. ఎలాంటి సత్సంగాలు అయితే, సత్యం గురించి మాత్రమే మాట్లాడాలంటే సత్యం అంటే తెలియాలి, తెలియదు కాబట్టి ఆయనే అడగాలి, సత్యం అంటే ఏంటి బాబు తెలియట్లేదు మాకు, మేము ఏవేవో మాట్లాడుతున్నాం, అవన్నీ మంచి మాటలని, మనసుని కంట్రోల్ చేసేవని ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ వీటి వలన 100% అయితే మాకు రిజల్ట్ లేదు, కొంతే ఉంది అంటే అప్పుడు చెప్పారు. అదే అడిగితే ఒకసారి, మీరు చెప్పినట్టుగా నామం చేస్తే ఏమి 100% రిజల్ట్ లేదు నాన్నగారు, అవి వచ్చేస్తున్నాయి, తలంపులు వచ్చేస్తున్నాయి, ద్వేషం వచ్చేస్తుంది, ఇష్టం వస్తుంది, ఆ ఇష్టం వస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే వీటికి సంబంధించిన బీజం లోపల ఉంటుంది కాబట్టి వచ్చేస్తూనే ఉంటాయి. మరి వచ్చేస్తూ ఉంటే ఎలా సమస్య ఎలా సాల్వ్ అవుతుంది, నేనేదో తెలుసుకోవాలని మీరు అంటున్నారు, తెలుసుకోవాలంటే ఎలా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్పారు, నిరంతరము ఈశ్వరుని అడుగుతూనే ఉండండి, నీకేం కావాలి అన్నది నీకు క్లారిటీతో అడుగు. మనం ఈశ్వరుణ్ణి జ్ఞానం కావాలని అడుగుతున్నామంట, నాన్నగారు చెప్పారు ఇది. జ్ఞానం ఏంటి? నీ బుద్ధి బాగాలేదనే నువ్వు అడగట్లేదు, బా బుద్ధిని బాగు చేయనే అడగట్లేదు. అంటే నీ బుద్ధి మంచిది కాదనే నీకు తెలియలేదు. ఇంకా నీ బుద్ధిని బుద్ధి బాగోలేదని తెలుసుకుని ముందు నా బుద్ధిని బాగు చెయ్యి, నీ మీద భక్తియు, నువ్వు ఉన్నావనే విశ్వాసం కలిగించు, ఇవేమీ అడగకుండా డైరెక్ట్ గా ఏమీ అవగాహన లేని జ్ఞానాన్ని ఎలా అడుగుతావు? అడిగితే మాత్రం అది ఎలాగిచ్చేస్తాడు. అందుకే ఇవ్వట్లేదు. మనకి కరెక్ట్ అవగాహన ఉంటే అది, కరెక్ట్ అవగాహన ఎలా వస్తుందంటే ఆ జ్ఞానం ఒకసారి అనుభవంలోకి వచ్చి ఆ శాంతిని ఎంతో కొంత రుచి చూస్తే మనకి కూడా అవగాహన వస్తుంది, అడగగలం కూడా. అప్పుడు ఏమవుతుందంటే అడగడం మానేస్తాం. ఎందుకంటే ఇది కేవలం గురువు దయ వలన కలిగింది, మన ప్రయత్నం వల్ల కాదన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏ రోజైతే మనకి ఆ సత్యం యొక్క గ్లిమ్స్ కొంచెం తెలిసినా మనకు అర్థమైపోద్ది ఇది మన శక్తి కాదని. ఇది మన శక్తి కాదని కాదు, ఏది మన శక్తి కాదని అర్థమైపోద్ది. అప్పుడు పర్ఫెక్ట్ గా కన్ఫర్మ్డ్ గా దెర్ ఈజ్ ఈశ్వర అన్న మాట నిరంతరం వద్దనుకున్న వచ్చేస్తుంది. ఎందుకంటే నీ అనుభవాన్ని ఎవరు కాదని లేరు, ఎవరు కాదన్నా నీకేం అనిపించదు. ఇట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, ఇది నా ఎక్స్పీరియన్స్, నా కరెక్ట్, 100% నాదే కరెక్ట్, నీకు కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి అనుభవాలు కూడా అందరికీ షేర్ చేయకూడదు. మన అనుభవం మనం దారి చూసుకుని ముందు వెళ్ళిపోవాలి. అనుభవం అప్పుడప్పుడు చెప్పుకుంటాం, కలిసినప్పుడు ఏదో చెప్పుకుంటాం, అనుభవాన్ని పట్టుకుని ఉండకూడదు. అనుభవం ఎందుకు కలిగింది మనకి? అది దారి చూపిస్తుంది నీకు. ఇది నీ శక్తి కాదు, ఈశ్వరుడిదే శక్తి, ఈశ్వరుని ప్రార్థిస్తేనే ఇది మనకి కలుగుతుంది అనే అవగాహన నీ అనుభవం తీసుకొస్తుంది నీకు. అది మానేసి మన అనుభవం నాకు ఇలా అయింది కదా, నాకు దేవుడు దయ ఉందంటే దయ ఉండబట్టే కలిగింది అనుభవం. అక్కడితో ఆగిపోతావా? అక్కడ దేవుడు అనుభవం నీకు కలగడం వల్ల నీ కష్టాలు పోతాయా, నష్టాలు పోతాయా, నీ బుద్ధి బాగుపడిపోతా, ఏమవ్వదు. అవన్నీ అలాగే ఉంటాయి, అనుభవం అయితే కలుగుతుంది. అనుభవం ఎందుకు కలిగింది? మన దారి సుగమం చేస్తుంది. ఆ అవగాహనతో దారి సుగమం చేసినప్పుడు ఆ అవగాహనతో మన ప్రయాణం అటు దానంతటి అదే జరుగుతుంది. అందుకు ఉపయోగపడాలి. కాబట్టి నాన్నగారు కూడా చెప్పారు, అనుభవాలు కలిగితే కలగనే, అది పర్మనెంట్ కాదు. అనుభవం ఏమి డైరెక్ట్ గా జ్ఞానం అనుభవానికి ఏమి రాదు, వస్తే వచ్చేయటం అంతే, ఆ వరద వచ్చి ముంచేయటమే అంతే తప్ప కొంచెంగా అంటే చెప్తారు నాన్నగారు కొంచెం నీకు ఎంత పంపాలో అంతే పంపుతాడు అని, మనం తట్టుకోలేము. ఎందుకు కొంచెంగా పంపుతాడని చెప్పారంటే మనకి కొన్ని పనులు పాజిటివ్గా జరుగుతాయి, అది ఈశ్వరుడు అనుగ్రహం అంటాం మనం. అంటే మనకి మెటీరియల్గానే ఉండాలి అనుగ్రహం కూడా, అనుగ్రహం మెటీరియల్ కాదు. కాబట్టి నాన్నగారు కూడా మీకు కంగారు పడకండి, మెల్లిమెల్లిగా ఇస్తాడు, ఒకసారి ఇస్తే మీరు తట్టుకోలేరు అని చెప్తారు. ఎప్పుడైతే మనం మైనస్ అయిపోతున్నామో, ఎంత పెద్ద వరద వచ్చినా మనమే లేనప్పుడు వరద ఏం చేయగలడు మనల్ని? ఆ స్టేట్కి మనం చేరాలి. చేరాలంటే ఏం లేదు, నిరంతరం ఈశ్వరుడే ఉన్నాడు, ఈశ్వరుడే పనిచేస్తున్నాడు, సృష్టి ఈశ్వరుడిది, ఆయన ఇష్టం అని చెప్పి ఒక కరెక్ట్ అవగాహనతో మనం నిరంతరం అలా ఉంటే చాలు. భక్తి అంటే అదే, భక్తి అంటే ఏదో మన ఫీలింగ్స్ అన్ని భక్తి కానే కాదు, ఆయన ఉన్నాడన్న ఒక విశ్వాసమే మన భక్తి. ఆ తలంపే నీ భక్తే నీ పూజ. నువ్వు కాలు కదపక్కర్లేదు, చెయ్యి కదపక్కర్లేదు, నీట్ గా కూర్చు, నీ ఆ ఒక్క తలంపు భక్తిలోకి తీసుకెళ్తుంది నేను. అంతేగాని ఊరికే ఫిజికల్ గా కష్టపడిన తర్వాత మనం ఐడెంటిఫై అవ్వకుండా ఉండం, మన కర్తృత్వం ఐడెంటిఫై అయ్యేలా చేసేస్తుంది. మనం ఎలా ఉంటాం ఐడెంటిఫికేషన్ లేకుండా? అందుకు మంచి మాటలు వినడం ద్వారా మంచి మాటలతో ఐడెంటిఫై అవుతాం. మంచి మాటలతో ఐడెంటిఫై అవ్వడం వలన ఎంతో కొంత శాంత చిత్తం వస్తుంది. ఆ శాంతించిన మనస్సు ఈశ్వరుడు ప్రయాణం చేయడానికి వినటానికి ఇష్టపడతాడు. అటువంటి స్థితికి నాన్నగారు మన అందరినీ తీసుకొచ్చేశారు. నిరంతరం ఎంత పనున్నా ఒక సత్సంగం వినాలి, లేదంటే నాన్నగారు క్యాసెట్ పెట్టుకుని వినాలి. నాన్నగారు క్యాసెట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆయన కూడా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అంతే తప్ప మనం సత్సంగం చేసుకుంటాం, నాన్నగారు ఏం చెప్పారంటే ఆయన ఏం మాట్లాడినా వింటాం వేరు, మనం అలా మాట్లాడుకోకూడదు. మనం జ్ఞానం పొందాలనుకున్నప్పుడు జ్ఞానం గురించి మాత్రమే వినాలి, జ్ఞానం గురించి మాత్రమే ఆలోచించాలి. అంటే వింటూ ఉంటే అలాంటి ఆలోచనలన్నీ ఆయన ఇచ్చేస్తాడు, ఆ సత్యంలోంచి అలాంటి ఆలోచనలే వస్తాయి. అసలు నిర్మల భక్తి, నిర్మల భక్తి ఎలా ఉంటుందంటే ఈశ్వరుడే అన్ని చేస్తున్నాడని క్వైట్ గా మనం ఉండగలిగితే అది నిర్మల భక్తి. అంతేగాని మనం ఏం చెయ్యక్కర్లేదు, అసలు అది ఈశ్వరుడి వైభవం. కొంతమంది దేవుడు లేడంటాడు, దేవుడు లేడంటాడు, వాడి భావాలు వాడివి. కానీ మనం అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యాలి. ఓకే, దేవుడు లేడు, ఎవరు లేరు, మరి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నీలో ఏముంది ఆలోచించటానికి అని వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. అంతే తప్ప భక్తి లేదన్న వాళ్ళని వాళ్ళ గోళ మనకు వద్దులే అనుకుంటే అది భక్తి కాదు. భక్తి కలిగించాలి మనం, ఎందుకంటే మన జీవితం అలా ఉంటే మనల్ని చూడడం ద్వారా, మన మాట వినడం ద్వారా భక్తి కలుగుతుంది. కలగకపోతే అది భక్తి కాదు, మనకున్నదే భక్తి కాదు. కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా మనం సంస్కరించాలి తప్ప విమర్శించకూడదు. ఇప్పుడు భక్తులు కూడా ఏవేవో చేస్తుంటారు, ఎవడి డెస్టినీ బట్టి ఆ పని జరుగుతూ ఉంటుంది. దాని వలన అది డెస్టినీయే, వాడేం పర్పస్ గా చేయరు ఆ పనులు. ఎవరిదైనా సరే బాడీ ద్వారా జరిగేది ప్రతిదీ డెస్టినీయే. ఆ దేహ ప్రారంభంలో ఆ పని జరగవలసి ఉంటుంది, జరుగుతుంది. ఈ పనులు చూసి వాళ్ళకి భక్తి ఉందా లేదా అని మనం వేరీ చేయడం కరెక్ట్ కాదు. అందుకే భగవాన్ అన్నారు, మనకి అవగాహన ఉండదు కాబట్టి నిన్నే నువ్వు చూసుకో, నిన్నే నువ్వు తెలుసుకో. అక్కడ జ్ఞానాన్ని గురిపెట్టారు భగవాన్. కానీ ఇప్పుడు మనకి ప్రపంచం ఉంది, మనందరూ ఉన్నాం. ఈ కరోనాలో ఎంతో మంది ఆత్మీయులను పోగొట్టుకున్నాం కదా అని ఏడకుండా ఉంటామా చెప్పండి. నేను జ్ఞానాన్ని గురిపెట్టాను, అవన్నీ ఇందులోకి రావు, ప్రపంచం ఏమి లేదు అని ఆడుకుండా ఉండగలమా? స్పందిస్తాం మనం, కామన్ మ్యానే స్పందిస్తాడు. జ్ఞాని స్పందించకుండా ఎలా ఉంటాడు? అంటే చాలా మంది దగ్గర వింటున్నా అనమాట, మాకు ఇదంతా అబద్ధమే కదా, ఇందులో ఏం ఉండదు కదా అనిపిస్తుందని. అదంతా మనసు చేసే మోసం, అవన్నీ తలంపులే. నీకు ఏదైనా సరే నీ హార్ట్ని టచ్ చేస్తుంది, నీ అనుభవం మాత్రం నీకు క్లియర్గా తెలుస్తుంది. అది ఏదైనా శాంతిగా అవ్వచ్చు, కాంతిగా అవ్వచ్చు, ఏదైనా సరే మన హృదయంలో మనకి క్లియర్గా తెలుస్తుంది. అది ఆ తెలియటం బట్టి మనం బయట ప్రపంచంలోకి వెళ్ళకూడదన్న అవగాహన మనకు వస్తుంది, లేకుండా రాదు. ప్రపంచం ఏం చేస్తుందండి మనకి, ఏం చేయదు చెప్పండి? ఏం చేస్తుందండి ప్రపంచం అంటాం, ఏం చేయదు మనకి? ఊపిరి పీల్చుకోవాలంటే గాలి ఉండాలి, నీరు ఉండాలి, మనం బతకాలంటే పంచభూతాలు ఉండాలి. ప్రపంచం ఏం చేస్తుంది ఏంటి? ప్రపంచమే అంతా చేస్తుంది, నువ్వే ఏం చెయ్యవు. నీకు ఇటు దేవుడి మీద ఇది ఉండదు, ప్రపంచం మీద గౌరవం ఉండదు, దేశం మీద భక్తి ఉండదు, ఏం ఉండదు. దేశభక్తి లేని మనకి దైవభక్తి ఎలా వస్తుంది? నిన్న మాటలు వింటుంటే నాన్నగారు చెప్తున్నారు, ఈ మధ్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేవన్నారు, ఎయిదర్ రిచ్ ఆర్ పూర్. అంతేకాని కృష్ణుడు కూడా మధ్య మార్గం చెప్తాడు మనకి సాధనలో. అలాగే నాన్నగారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి చెప్పారు. అసలు మనకి లీడర్ లేడు. ఎందుకు లీడర్ లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేవంట. ఎయిదర్ అంటే మన అందరు రిచ్ లోకి వచ్చేస్తాం. మినిమం కంఫర్ట్స్ అన్ని ఉంటాడు రిచ్. మినిమం కంఫర్ట్స్ ఏంటి, నా వేడేజ్ ఒక ఇల్లు ఉండాలి, దానికి ఒక ఏసీ ఉండాలి, ఒక కార్ ఉండాలి, ఇంకోటి ఉండాలి, మనం దేనికైనా ఖర్చు పెట్టుకోవడానికి మనం ఇదిగా ఉండాలి. ఉంటే కనుక మన ఖర్చులు అనేవి తీరుతాయి, కంఫర్టబుల్ గా ఉంటాం. కంఫర్టబుల్ గా ఉండడం అంటే రిచ్చే. పోర్ అంటే ఇంక అడిగి ఏమి ఉండదు, గొడవ లేదు, అడిగి ఏమి ఉండదు, అది లైఫ్ ఉన్నట్టే అడిగి తెలియదు. అలానే పూర్లో కూడా తెలివైన వాళ్ళు ఉండరని అంటలేదు, కానీ మిడిల్ క్లాస్ ఏంటంటే వాళ్ళకి జీవిత కష్టాలు తెలుస్తాయి. కొన్ని చేసుకోగలం, కొన్ని చెయ్యలేము, ఇవన్నీ మనం ఇలాగెళ్తే మనం కంఫర్టబుల్ గా ఉంటాం, అతిగా వెళ్ళకూడదు అనే అవగాహన మిడిల్ మధ్య మార్గంలోనే ఉంటది. అందుకే నాన్నగారు చెప్తున్నారు, మన పొలిటీషియన్స్ అందరూ లీడర్స్ కాకపోవడానికి కారణం అదే. అందరూ వేల కోట్లకి అధిపతులు, వాళ్ళకి పూర్ పీపుల్ కష్టం ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఇంకా సంపాదించాలనే ఆతృత, దానికి రాజకీయాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు అందరు. అంతే తప్ప రాజకీయ నాయకులు ఎవరు నాయకులు కాదు, వాళ్ళు పొలిటీషియన్స్. ఆ లీడర్ సినిమాలో వాళ్ళ అమ్మ చెప్తుంది, నేను నిన్ను పొలిటీషియన్ గా చూడాలనుకోలేదు, నేను లీడర్గా చూడాలనుకున్నానని. అసలు అలాంటి మాటలు కూడా ఎంతో జ్ఞానం లేకపోతే చెప్పలేరు ఆ డైలాగ్ రాసిన వాళ్ళు. లీడర్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వస్తాడట, నాన్నగారు చెప్పారు. కాబట్టి ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం అలాగే ఉంది. ఇండియాలో కొంచెం ఎక్కువ ఉంది అంతే. లీడర్ లేకపోబట్టే మనం ఇలా ఉన్నాం. పోనీ లీడర్ లేడు కదా మనందరికీ దేశభక్తి ఉందంటే అది లేదు. ఆడిపోతే పోనీ మనకి ఎందుకు వచ్చింది గొడవ? దీంట్లో సబ్జెక్ట్ను కూడా కలుపుతాం మనం. భగవాన్ చెప్పారు కదా, మనల్ని మనం చూసుకున్న అనవసరంగా ఈ గొడవలన్నీ మనకెందుకని. మనం తప్పించుకుంటాం తప్ప సేవ చేయటానికి ఎవరు ముందుకు వెళ్ళలేం. మనకి భయం, మన జీవితం ఏమైపోద్దో అని భయం. అలానే ఇప్పుడు మన అందరూ ఏమి వెళ్ళి సేవ చేయక్కర్లేదు. అందుకే భగవాన్ మెయిన్గా ఏం చెప్పంటే, నీకు నువ్వు చేసుకునే సేవే నిజమైన సేవ. ఎటువంటి సేవ? పళ్ళు తోమడం, స్నానం చేయడం ఇవి కాదు. నిరంతరం నీ లోపల జరిగే ఆందోళనకి నువ్వు అడ్డుకట్ట వేస్తూ, దానికి మంచి మాటలు చెప్తూ, ధైర్యం చెప్తూ, దానికి నువ్వు నిరంతరం సేవ చేస్తూ ఉంటే అది ఆరోగ్యంగా గట్టిపడుతుంది. ఆరోగ్యవంతమైన మనస్సు, అది మనస్సు అనుకున్నా అంతవరకు, ఆరోగ్యంగా ఉన్నంత వరకే ఉండాలంటే దానికి తగిన బోధ, దానికి తగిన సరంజామ అంతా నువ్వు సమకూర్చుకోవాలి. నీకెక్కడి నుంచి వస్తుందంటే గురువు దగ్గర నుంచి వస్తుంది. గురువు దగ్గర నుంచే వచ్చి నీ ద్వారా నీ మనసుకి బోధింపజేసి, అంటే ఒక వ్యక్తి భావన మనకు ఉంది కాబట్టి అన్నీ చేస్తాడు చేస్తాడు అంటాం. వ్యక్తి భావన పోయాక అంత ముద్దైపోతుంది. అంతవరకు దేర్ ఈజ్ ఈశ్వర, అన్నీ వాడే చేస్తాడు, అంత అట్నుంచే వస్తుంది. ఈ శరణాగతి ఎలా వస్తుందండి? శరణాగతి ఏముంది? ఈ శరణాగతి అంటే పెద్ద పనేం కదా. అన్ని నువ్వు అనుకోవడం శరణాగతి, ఏది జరిగినా ఈశ్వరుడే అనుకోవడం శరణాగతి. ఆ శరణాగతి అంటే అంతకన్నా గొప్పదేం కాదు. కానీ ఆ శరణాగతి వలన, అనుకోవటం వలన మనకి అనుభూతులు కలుగుతాయి. ఆ అనుభూతులు మనల్ని జ్ఞాన మార్గం వైపు నడిపిస్తాయి. ఆ జ్ఞాన మార్గం వైపు ఎలా నడిపిస్తాయంటే ఇంక పక్కనంతా చూడనివ్వదు. మన సబ్జెక్ట్ మాట్లాడుకునేటప్పుడు కూడా నాన్నగారు చెప్పారు, ఇవన్నీ కూడా నాన్నగారు చెప్పారు. మనకి దేశభక్తి లేదు, దైవభక్తి ఎలా వస్తుంది అనే థాట్ వస్తుంది కదా. అందుకే భగవాన్ అద్వైతాన్ని బోధించారు. ఏమీ లేనప్పుడు దేని గురించి ఆలోచించకు, నువ్వు ఉన్నావని నీకు తెలుస్తుంది కదా. ఓకే, ప్రపంచం లేదని చెప్పినా నీకు కనిపిస్తుంది, అది పక్కన పెట్టు. ముందు నువ్వే లేదని చెప్పాడు, నువ్వే లేవని చెప్పాడు గౌడపాదుడు. మరి నీకు నువ్వు కనిపిస్తున్నావు కదా. సరే, నేనే లేకపోతే నాకు నేను తెలుస్తున్నాను కదా అన్న అండర్స్టాండింగ్ ముందు రాను. నీకు నువ్వు తెలిసాక ప్రపంచం మీదకి వెళ్ళిన ప్రమాదం ఉండదు. ఏమీ అవగాహన లేనప్పుడు ప్రమాదమే, జీవితమే ప్రమాదం. చాలా డేంజరస్ బాడీ వచ్చేస్తాయి. అందుకే భగవాన్ మరీ మరీ చెప్పారు, వచ్చిందా అది వదిలేసిన బాణమే, ఎక్కడెళ్ళి కొడుతుందో తెలియదు. కాబట్టి రాకుండా జాగ్రత్త పడు అన్నారు. రాకుండా జీవుడలా జాగ్రత్త పడగలడు, ఉన్నదే వాడు కదా. ఇటువంటి తలంపులన్నీ గురువు ఇవ్వకుండా, ఈశ్వరుడు ఇవ్వకుండా రానే రావు. మనందరికీ చాలా ఈజీగా వస్తున్నాయి ఈ తలంపులన్నీ, ఎందుకంటే ఏకంగా సత్యమే, ఈశ్వరుడు కూడా కాదు, ఈశ్వరుణ్ణి దాటిన ఆ సత్యమే నాన్నగారుగా వచ్చి మనకు బోధించేసింది. అన్ని కృష్ణుడు అన్ని సూక్ష్మంగా చెప్పేశారు. ఈవేళ నాన్నగారు ప్రతి మాట ఎలా అనిపిస్తుందంటే, అనుగ్రహమే నన్ను వరించింది అనిపిస్తారు. మనం అనుగ్రహం దగ్గరికి ఎలా వెళ్ళగలం, అది వచ్చి ముంచాలి మనల్ని. ఇప్పుడు ఏ శ్లోకం చదివినా, ఏ మంచి మాట విన్నా, ఆ మాట దాని హృదయాన్ని మనకి ఇస్తుందని తెలుస్తాం. దాని హృదయాన్ని మనకి ఇస్తుంది, మనకి హృదయమే లేదు ఇవ్వడానికి. జీవుడే లేనప్పుడు హృదయం ఎక్కడ ఉంటుంది? మనం లేవన్న సంగతి నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇంట్లో చిన్న సమస్య ఏదైనా వస్తే, అందరికి వస్తే, డిస్టర్బెన్సెస్ వస్తాయి, మాటలు వస్తాయి, పేచీలు వస్తాయి, ఇలాంటప్పుడు మనం స్పందించకుండా ఉంటే భక్తి పేరు పెట్టుకొని అది భక్త పాడా కాదు. ఎక్కడ మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడకూడదు, రెండూ చేయకపోతే పాపమే. కాబట్టి ఏదో సాధన చేయాలి, సాధన చేయాలంటే, సాధన అంటే ఏమీ లేదు, సాధన ఏమి, ఓరకుండడమే సాధన. ఓరకుండడం మొదలెడితే నిర్మలంగా ఉండడం మొదలెడతాం, నిర్మలంగా ఉండడం మొదలెడితే సాధన జరిగిపోదు. తర్వాత ఈశ్వరుడు, ముందు నువ్వు శాంతిగా ఉండడం మొదలుపెట్టు, మొదలు పెడితే అన్నీ అక్కడి నుంచి వస్తాయి. ఆ మొదలు పెట్టినప్పుడు తెలుస్తుంది అటు నుంచి వస్తుంది, కానీ అటు నుంచి వస్తుందని తెలిసేసరికి నువ్వు మైనస్ అయిపోతావు. ఇందులో కష్టమే ఉంది చెప్పండి. సత్పురుష సహవాసం వలన ఇటువంటి అద్భుతమైన మహిమలు జరుగుతాయి. ఇదే మహిమలంటే, ఇలా చేత్తో తీసి గొలుసు ఇవ్వడం, చేత్తో తీసి శివలింగం తీయడం, అవి మహిమలు కానే కాదు, అవన్నీ సిద్ధులు. మహిమంటే నిన్ను మైనస్ చేయటమే నిజమైన మహిమ. నేను ఉన్నాను, నేను ఉన్నాను అనుకుంటున్న నిన్ను, నీ వ్యక్తి భావాన్ని సమూలంగా పీకటమే నిజమైన అనుగ్రహం. అప్పుడు మనకి కలిగే భావనలు భక్తి. సర్వభావేన భారత అంటారు. అన్ని దీనికి ఏ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్నిటినీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఏదొచ్చినా అనుగ్రహమే అని, అంతేగాని మనకి కంఫర్టబుల్గా వచ్చేవి కాదు. ఏ ఏ భావం వచ్చినా, ఏ విధంగా మన లైఫ్ ఉన్నా, దాన్ని కూడా మనం ఆ స్పిరిచువల్ లైఫ్కి దాన్ని మోల్డ్ చేసేయాలి. కావాలని మనకి తపన ఉంటే అది కూడా ఈశ్వరుడు చేసేస్తాడు. అసలు ఏమి జీవుడు చేయక్కర్లేదండి, చెప్పటానికి కూడా ఏం లేదు. అంతా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే. అయితే జ్ఞాన మార్గంలో ఏంటంటే, భక్తి కనిపించదు. భక్తి లేకుండా జ్ఞానం పొందాలనే కాంక్షే రాదు. ఇంకా జ్ఞానాన్ని పొందే సాధన ఏం చేస్తాం మనం? చేయలేం. నా వరకు అన్ని ఈశ్వరుడు దయ వలనే జరుగుతున్నాయి. ఒక చెడ్డ తలంపు వచ్చినా అది కూడా ఈశ్వరుడే. తలంపుకి సోర్స్ ఎక్కడుంది, వేరే ఏముంది? ఉన్నది ఒక్క ఎలిమెంటే, అది సత్యం మాత్రమే. దానిలోంచి ఏదైనా రావాలి నీకు, సంథింగ్లోంచి ఏదైనా వస్తుంది. నీకు చెడ్డ తలంపు వస్తుందని బాధపడుతున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది అది? నీ లోపల నుంచే వస్తుంది. మంచి తలంపు వస్తుందని సంతోషపడుతున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది అది? మన లోపల నుంచే వస్తుంది. మనకన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయని హ్యాపీగా ఉంటున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచే వస్తుంది. అన్నీ మన లోపల నుంచే వస్తున్నాయి, ఏది బయట నుంచి రావట్లేదు. ఫీలింగ్ అన్నది ప్రతిదీ థాట్ రూపంలో నీ లోపల నుంచే వస్తుంది. ఆ లోపల గురిపెట్టు, ఎక్కడి నుంచి వస్తుంది ఇది, ఎందుకు వస్తుంది, ఎవరిది అన్నది నిన్ను నువ్వే ప్రశ్నించుకోవడం మొదలెడితే అది నిజమైన భక్తి. అదే మన పూజ కూడా. ఆ క్వశ్చనింగే మన పూజ. ఇంక మనం వేరే ఏం పూజలు చేయక్కర్లేదు. ఇవన్నీ కూడా ఈశ్వరుడే ఇస్తాడు. ఇస్తున్నప్పుడు ఇంక మనం ఎందుకని కష్టపడాలి? కష్టపడక్కర్లేదు. అందుకే నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, నీ కాలు కదపక్కలేదు, నీ చెయ్యి కదపక్కలేదు, నీ పౌడర్ కూడా చెరగదు. నీకు భక్తి ఉంటే జ్ఞానం రావడం అంత సులువని. మరి ఆ భక్తి మనకి వచ్చిన ప్రాసెస్లో మనం ఈ సత్సంగాలన్నీ చెప్పుకుంటున్నాం. దేన్నైనా ఎంతో కొంత యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేయని వాటి గురించి భయపడుతున్నాం, నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నానని. అలాగ మనల్ని మనం చూసుకుంటూ ఉండే శక్తిని మనకి ఇచ్చేసరికి మనం ఏం చేయగలుగుతున్నాం, మనం ఏం చేయలేకపోతున్నాం, మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా ఉండకూడదు, ఇవన్నీ మనకే తెలుస్తున్నాయి. ఇతరులకి ఎందుకు తెలియాలి? మనకి తెలిస్తేనే మనం బాగుపడతాం. మన గురించి ఇతరులకు తెలిస్తే మనం ఎక్కడ బాగుపడతాం? అయితే ఇక్కడ రామకృష్ణులు ఒక మాట చెప్తారు, నీలో ఉన్న లోపాలు కానీ బయటపెట్టి చెప్పాడు అనుకో, అది పక్కన ఇల్లు కట్టి ఉంచు అని చెప్తాడు. నీ స్నేహితుడు ఎవడు నీ లోపాలు చెప్పడు, ఎందుకంటే ఏవో మొహమాటాలు ఉంటాయి. కానీ నీ శత్రువు నీ లోపం చాలా బాగా చెప్తాడు, భూతద్దుల్లో పెట్టి చూపిస్తాడు నీకు. నువ్వు బాగుపడాలనుకుంటే అడికి ఇంటి పక్కన ఇల్లు కట్టి పెట్టి రోజు నీ లోపాలు చెప్తుంటాడు. అంటే మనం బాగుపడాలనుకున్నప్పుడు ఆ బోధ మనకి బాగుంటుంది. చెప్తే మనల్ని ఎప్పుడు మనల్ని చెడ్డగా చెప్పేవాడికి మనం ఎక్కడ ఇస్తామంటే, మనల్ని మనం చెడ్డగా అనుకోం ఎప్పుడు, ఎవరు అనుకోం. ఎవరికి అది మంచోళ్ళనే అనుకుంటాం. మనకి నచ్చినోడు చెప్తాడు మనలో ఉన్న చెడు. కానీ ఇక్కడ భగవాన్ ఏం చెప్పంటే, నీలో నీకు నువ్వు బాగుపడాలంటే ఒక్కటే సూత్రం, నీలో ఉన్నదే నీకు బయట కనిపిస్తుంది అని చెప్పారు. ఇది అద్భుతం. మనం ఎవరికి ఇల్లు కట్టి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మనకు చెడ్డ తాట వచ్చిందంటే మన లోపల ఉంది ఆ చెడు, ఏదో ఉంది మనకి, అందుకే తలంపు వచ్చింది. అదే చెప్పారు, బీరకాయ కూర తింటే బీరకాయ తేనిపు వస్తుంది. నేను తినలేదు బీరకాయ తేనిపు వచ్చింది ఏంటంటే, నీకు తెలియకుండా వెళ్ళిపోయి ఉంటుంది లోపలికి బీరకాయ, లేకుండా దానికి సంబంధించిన తేనుపు రాదు. అలాగే ప్రపంచంలో ఒక చెడు కనిపించిందంటే మనం చూసేది మన కళ్ళ ద్వారా, మనసు ద్వారా చూసేవన్నీ మన లోపల ఉన్నవే మనకు కనిపిస్తాయి. అందరికీ ఒకలా ఎందుకు కనిపించట్లేదు? మహాజ్ఞానికి వైకుంఠంలో కనిపిస్తుంది కదా. కన్ను లేదు టీదే గన వైకుంఠం, వెన్నుని కొలిచిన విజ్ఞానికి. వాడి ద్వారా కూడా మాటలు వస్తున్నాయి, తలంపులు వస్తాయి, అన్నీ వస్తాయి. వాడి తలంపులు ఎలా ఉంటున్నాయి? తలచినదెల్లా తత్వరహస్యమే తెలిసిన యోగికి దినదినము, పలికినదెల్లా పరమ మంత్రములే అంటాడు. వాడేం మాట్లాడితే మంత్రమే, అది తలంపులన్నీ తత్వమే. వాడు చూసేదంతా స్వర్గమే, వైకుంఠాన్ని చూస్తాడు. మనకి అలా మంచిగా ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం మంచి మంచిగా చెడు చెడుగా ఎంతో కొంత అవగాహన కలుగుతుంది. ఎందుకంటే 25 ఏళ్ళు తిరిగాం నాన్నగారు కూడా. తిరిగినందుకు ఆ వైభవం ఎంతో కొంత మన మనసు మీద పడుతుంది, మనకి భక్తి అంటే ఏంటో అవగాహనకు తీసుకొస్తుంది. ఆ మార్పు ఎంతో కొంత ఉంటుంది, 100% ఉంటుంది. కొంతమంది పూర్వజన్మ సాధన అంటారు, అవన్నీ మనకు అనవసరం. పూర్వజన్మ సాధన నాకెందుకు, నా ఇప్పుడు పెయిన్ఫుల్గా ఉన్నాను నేను. దేహం నేనన్న తలంపు పెయిన్ఫుల్ అయితే ఇప్పుడు నేను ఆ తలంపుతో బాధపడుతున్నాను, దానికి మంది. తర్వాత ఆలోచిద్దాం, పూర్వజన్మలు రాబోయే జన్మలు నేను పుణ్యం చేసి నువ్వు దొరికావా, నేను పాపం చేసి నువ్వు దొరికావా అని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఐఎమ్ పెయిన్ఫుల్, నాలో ఏమి మంచి క్వాలిటీస్ ఏం కనిపించట్లేదు, నువ్వు చెప్పిన ఏ క్వాలిటీ నాకు కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? నేను నీ దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదు, భగవాన్ అని పిలవటానికి కూడా నాకు అర్హత లేదు. కానీ నీ దయ వలన భగవాన్ అని అనగలుగుతున్నాను, అది నీ దయే. అలా అనగలిగి ఊరుకో పెట్టేస్తే ఎలా భగవాన్? కరెక్ట్ కాదు కదా. నా లోపలంతా క్లీన్ చేయి, క్లీన్ చేయి తండ్రి అని నిరంతరం ఇంకా మనకి ఏమనిపిస్తే అన్నీ గురువుతో కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే కూచోక్కలేదు అక్కడ, మనం మాట్లాడుకుంటూ ఉంటే ఆ తలంపులన్నీ ఆడే ఇస్తున్నాడే మెల్లిమెల్లిగా తెలిసిపోద్ది. అప్పుడు ఇంక ప్రార్థన లేని స్థితి వస్తుంది. అంతవరకు తలంపులు ఈశ్వరుడు ఇస్తాడు, ఆ తలంపులకు జవాబుదారీగా కూడా ఆయనే ఉంటాడు. కాబట్టి మనకి ఏ తలంపు వచ్చినా భయపడక్కర్లేదు, ఇది ఈశ్వరుడే కదా. నాకు చెడ్డ తలంపు వచ్చింది, చెడ్డ పని జరుగుతుంది నా ద్వారా, ఈశ్వరుడే. మంచి పని జరుగుతుంది అక్కడ కూడా పొంగిపోగాది, ఈశ్వరుడే. ఏమో జరగకూడనివన్నీ జరుగుతున్నాయి నా జీవితంలో, అది ఈశ్వరుడే. జరగకూడనివి అని నువ్వు అనుకుంటున్నావు, నీకు జరగవలసిందని ఆయన అనుకుంటున్నాడు. యాక్సెప్ట్ చేయాలి. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇదేం చిన్న విషయం ఏం కాదు, మనం చెప్పుకున్నంత సులువు కాదు. మన మరణాన్ని యాక్సెప్ట్ చేయాలంటాం. మన కరోనాకి ఆత్మీయులు చనిపోతేనే తట్టుకోలేకపోయాం. అయ్యో పాపం, ఏంటి అసలు, ఏంటి అవగాహనే లేదే, ఏంటి ఇలా అంతా చనిపోతున్నారు, మరణం రావచ్చు కానీ ఇలా రాకూడదు బాబోయ్ అనిపించేసింది. కానీ ఈశ్వరుడు అలా అనుకోలేదు, ఇలాగే రావాలనుకున్నాడు, అలాగే తీసుకెళ్ళాడు. నువ్వు నువ్వేం చేయగలవు, బాధపడి ఏం చేయగలవు? కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతించాలని ఈశ్వరుని అడగటం వల్ల వాళ్ళకి ఉత్తమ జన్మలు వస్తాయి. మనం ఏడుస్తూ కూర్చుంటే రావు, మన మన అశాంతి అంతా పనిచేస్తుంది దాని మీద. అందుకే నాన్నగారు ఇంక చెప్పకుండా వదిలిన ఒక్క మాట లేదండి, చచ్చిపోతే అప్పుడు వెళ్ళమంట, వారాలు అర్ధ్యాలు చూస్తామంట పలకరించడానికి. మనకు మన ఆచార వ్యవహారాలు ఇలా తగలడ్డాయి. చనిపోయినప్పుడు వాళ్ళు పలకరించడానికి, చనిపోయినప్పుడు చాలా బాధలో ఉంటారు వాళ్ళు, అప్పుడు వెళ్ళి నువ్వు అది అర్చాలి. దానికేంటి ఆదివారం వెళ్ళకూడదు, బుధవారం వెళ్ళకూడదు, వర్జాలు అలా అని ఇప్పుడు అందరినీ ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళమని చెప్పట్లేదు. మనకు మన కస్టమ్స్ ఎలా ఉన్నాయి, కస్టమ్స్కి కట్టుబడి ఎన్నో మంచి పనులు వదిలేస్తాం మనం చేయటం, చేయకూడదు మనం అని. నిజంగానే నాన్నగారే చెప్పారు ఈ మాట కూడా, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని కొన్ని రోజుకి కొన్ని చాలా పనులు మీరు మంచి పనులు చేయటం మానేస్తారు, అది నిజం. మనకెందుకు వచ్చిన గొడవని పక్కన ఉంటాం మనం, అసలు ధైర్యం లేదండి మనకి. భక్తిలోనే ధైర్యం వస్తుంది. మనం మైనస్ అంటే నిజమైన ధైర్యం. మనమే లేనప్పుడు ఎవరేం చేయగలరు మనల్ని? శుభ్రంగా ధైర్యం, ఆ ధైర్యమే జ్ఞానము, ఆ అభయమే ధ్యానం, జ్ఞానం. అది పనిచేస్తుంది అప్పుడు డైరెక్ట్గా నీ ద్వారా. అంతే తప్ప సమాజం లేదు, సృష్టి లేదు, ఏమీ లేవు, నేను ముడిచి కూర్చుంటాను, నేను సాధన చేసుకుంటాను, నేను దేవుడు ఉన్నాడని విశ్వసిస్తాను, అవన్నీ కాదు. మన దగ్గరికి వచ్చినా సరే మన లోపల నిర్మలంగా ఉండాలి, అప్పుడు బయట ఏం జరగాలో పర్ఫెక్ట్గా జరుగుతుంది. పర్ఫెక్ట్గా జరగకపోయినా ఈశ్వరుడే, జరిగినా ఈశ్వరుడే. మొన్న నాకు చాలా ఆత్మీయురాలు మాట్లాడుతుంటే చెప్పారు, మోహన అసలు అమ్మకి కరోనా వచ్చింది, కరోనా వస్తే నేను కూడా ఫుల్ సూట్లోనే వెళ్ళాను, భయం కదా, అందరూ ఫుల్ కిట్స్ వేసుకుని వెళ్ళాలి కదా, గ్లౌజెస్ కిట్స్ అన్నీ వేసుకుని వెళ్ళాను. కానీ మా వదిన పాపం ఏం వేసుకోలేదు, ఊరు నుంచి దిగారు అప్పుడే, సో కిట్ వేసుకోలేదు. మా అమ్మ అయితే నిలబడలేకపోతుంది, కానీ నా కళ్ళంతా విపరీతంగా నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే అమ్మని పట్టుకోలేకపోతున్నాను వెళ్ళాను. వాళ్ళు వదిన పాపం డ్రెస్ లేకపోయినా పట్టుకున్నారంట వెళ్ళి. అంటే జరిగిన ఆ ఇన్సిడెంట్ చెప్పి అన్నారు, అసలు మోహన అమ్మకి నేనేం చేయలేకపోయానని విపరీతమైన బాధతో కొన్ని కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళ అసలు ఏం కనిపించట్లేదు, అంతలా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. లోపల మాత్రం చాలా నిర్మలంగా ఉంది మోహన. అంటే బయట జరిగేది చూసి మనం జడ్జ్ చేయలేం లోపల ఎవరు ఎలా ఉన్నారు. అసలు నాకు చాలా సరదా వేసింది ఆ మాట వినేసరికి, అదే కరెక్ట్ కదా. అంటే ఫిజికల్గా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటాం. ఫిజికల్ దాంతో ఉన్న ఐడెంటిఫికేషన్ వల్ల చాలా న్యూసెన్స్ అది. ఎవరేమనుకుంటారో ఏంటో ఏ బోళ్ళు వచ్చేస్తాయి, అడివంతా మొత్తం వచ్చేస్తాయి. అలా కాదు, లోపల నిర్మలంగా ఉన్నప్పుడు మన ద్వారా జరగవలసింది కరెక్ట్ గా జరుగుతుంది. ఏం జరగాల జరుగుతుంది, ఎవరికి డౌట్ కూడా రా. తర్వాత వచ్చినా నీ నిర్మలత్వం దాన్ని ఏం పట్టించుకోదు. బోల్డ్ అంటారు ఇప్పుడు నాన్నగారిని, నాన్నగారిని మనం దేవుడు అంటాం, నాన్నగారిని తిట్టినోళ్ళు ఉన్నారు, అవన్నీ పట్టించుకుంటాడు. బాడీ వస్తే అందరూ ఏం పొగడరు, అందరినీ యేసు ప్రభుకి సిలువే వేసేసారు. ఏకంగా మన సోక్రటీస్ కి విషం ఇచ్చారు, బలవంతంగా చంపారు, అంతే కదా. మహాత్మా గాంధీని కాల్చి చంపేశారు మన వాళ్ళు. వాళ్ళు బయట చేసిన పనులు వాళ్ళు కాదు, వాళ్ళ లోపల బాగున్నారు కాబట్టి నిలబడిపోయింది. వాళ్ళు వాళ్ళ పేరు రూపం అన్నీ కూడా పర్మనెంట్ గా చిరస్థాయిగా నిలబడిపోయి, అలాగంతా మనం ఎక్స్పెక్ట్ చేసి జ్ఞానం పొందాలని మాత్రం మళ్ళీ ట్రై చేయకూడదు. ఇది ఇక్కడ సీక్రెట్. జ్ఞానం గురించి ఆలోచించి మంచితనం వలన వాళ్ళు ఆ స్థితిని పొందారని మన మంచితనం చేస్తే కర్తృత్వం ఆ మంచితనంతో ఐడెంటిఫై అవుతుంది, అయి తీరుతుంది. కాదు, మన కోసమే మనం చేయాలి, మన కోసమే మనం భగవంతుని అడగాలి. అది త్యాగరాజు అడుగుతాడు. ఎలాంటి చలమేలరా సాకేత రామా, చలమేలరా సాకేత రామా, చలమేల రాకేత రామా, వలచి భక్తి మార్గముతోను నిన్ను బాణ్యాచుచున్నానాపై చలమేలరా. నిన్ను మాత్రమే వర్ణిస్తున్నాను నేను, నిన్ను మాత్రమే ప్రేమించాను. అలా నీ ప్రపంచాన్ని ప్రేమించలేదని కాదు, వాణ్ణి ప్రేమించిన వాడు ప్రతి వాణ్ణి ప్రేమిస్తాడు, ఎందుకంటే అంతా వాడే కాబట్టి. అలాంటి నన్ను ఇంకా డిలే చేస్తున్నావేంటి? ఆ ఇష్టం వచ్చినప్పుడు ఆ భగవద్ అనుభవం కలగకపోతే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, అప్పుడు అడగకుండా ఉండలేడు. అలాగే యేసు ప్రభుకి సిలువు కూడా ఫిజికల్ గా వేస్తారు, ఆ టైంలో తండ్రి నన్ను మర్చిపోయావా అని అడుగుతాడు. అందుకని యేసు ప్రభువుకి జ్ఞానం లేదంటావా? చెప్పండి, సిలువే వేసేశారు ఎందుకు? మంచి చెప్తున్నాడని, మంచి చెప్తే జనాలు పాడైపోతారని. ఎవరు కనిపిస్తాయి? ఇలాంటివి రాక్షసులు కనిపిస్తాయి. ఆ రాక్షసులు అందరూ కలిసి ఆయనకి సిలువేశారు. ఆ టైంలో ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందండి. అడగడా ఈశ్వరుణ్ణి, నాకు పెయిన్ఫుల్ గా ఉందని. ఇప్పుడు నాన్నగారికి ఒంట్లో బాగుండలేదు, ఎంతో పెయిన్ అనుభవించారు నాన్నగారు. బాడీ పరంగా మూలుగు వచ్చింది, మూలుగు వస్తే అది జ్ఞాని కాదా? కాబట్టి ఫిజికల్ థింగ్స్ చూసి మనం ఎవరిని అంచనా వేయటానికి లేదు లేదు లేదు. ఎవరు బట్టి వాళ్ళు ఉంటారు, ఎవరి డెస్టినీ బట్టి ఆ బాడీ వెళ్తుంది. మనం అన్నిట్లో కల్పించుకుని మాత్రం విమర్శించకూడదు, దాన్ని పాజిటివ్గానే తీసుకోకల, నార్మల్గా ఉంటే సరిపోదు. ఓకే, దట్ ఈస్ దట్, బట్ వాట్ ఐఆమ్, అది ఎలాగుంటుంది, నేను ఎలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలాగే ఉందాం, ఇది బాగుంటుంది, ఇదే బాగుంటుంది. ఎప్పుడైతే మనం ప్రతిదాంతో ఐడెంటిఫై అవుతామో అది కరెక్ట్ కాదు, ఇది అవును, ఇది కాదు అని ఇలా రకరకాలుగా అనుకుంటామో తప్పకుండా మార్గం మిస్ అయిపోతాం. కాబట్టి సద్గురు జీవితంలోకి వస్తే అసలు మనకి ఏకాగ్రత వస్తుంది. మొన్న ఏకాగ్రత గురించి ఒక మాట విన్నా, సత్యం గురించిన ఆలోచనతో తలంపులన్నీ ఆగిపోతాయి. సత్యమే తలంపుగా ఉంటుంది, మనకి అనుభవంలో లేదు కాబట్టి తలంపుగానే ఉంటుంది. ఆ సత్యం గురించిన ఒక్క తలంపు కొన్ని వేల జన్మలు తీసుకొచ్చే తలంపులను ఆపేస్తుంది, పక్కకి వెళ్తుంది. ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడు ఇస్తే వస్తుంది, అది ఏకాంతం. సత్యం గురించిన ఆలోచన మాత్రమే ఏకాంతం. అంతేగాని మనం గంట ఒంటరిగా కూర్చొని మైండ్ ఎట్ వెళ్తుందో అని చూసుకుంటామంటే అది ఎక్కడికి వెళ్తుందో మనకేం తెలియదు, తిరిగి వచ్చేస్తాం మనం మొత్తం. దాని ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తుంది, తర్వాత గుర్తుకు వస్తుంది మనం ఎక్కడికంతా వెళ్ళిపోయామని. మనం ఒంటరిగా కూర్చుని ఏకాంతంగా ఆలోచించేది కాదు సత్యం. దానంతటి అది తలంపుగా మనకు వస్తే ఎన్నో తలపులకి అడ్డుకట్ట పడితే మనం గుర్తించగలం. అంతేగాని మనం ఏకాంతంగా కూర్చుని సత్యాన్ని తలంచలేం. అసలు ఏకాంతంగా కూర్చోలేండి. ఏకాంతం ఎలా వస్తుంది? ఓ పొగ్గొట్టంలో పొగలాగొచ్చేస్తుంది తలంపులన్నీ. ఏకాంతం ఎలా అవుతుంది అది? ఏకాంతం అంటే తలంపు లేకుండా కేవలం సత్యం గురించిన మా తలంపు ఒక్కటే ఉంటే, తలంపులు ఉంటాయి కాబట్టి అది తలంపుగా అది మాత్రమే ఉండాలి. అప్పుడు అర్థమేంటి? అప్పుడు కూడా దాని అనుగ్రహం వల్లే అది వస్తుంది. అంతేగాని మనల్ని కూర్చోపెట్టేం రాదు. దాని అనుగ్రహం వల్ల అది వస్తుందని, దాని అనుగ్రహం వల్ల అది జరుగుతుందని, ప్రతీదీ దాని అనుగ్రహం వల్లే అని మనం గుర్తించగలిగితే కొంచెం రోజుల్లో ముందో అయినకో ఎంతో కొంత తరిస్తాం, డెఫినెట్గా తరిస్తాం. అయితే ఇప్పుడు దేహం నేను కాదన్నది బోధ మంది. దేహం నువ్వు కాదు, ఇంద్రియములు నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు. నువ్వు ఏదిగా ఉన్నావో ఆ చైతన్యం మాత్రమే నీవు, మిగిలినవన్నీ కల్పితములే అని. మనకి ఇసుమంత కూడా డౌట్ లేదు. అసలు కంప్లీట్గా దేహంగా ఉన్నాం, కంప్లీట్గా మనసుగా ఉన్నాం, నాన్నగారు మనల్ని బాగు చేస్తారని విశ్వాసంతో ఉన్నాం, అన్నీ ఉన్నాం. కానీ ఎక్కడో భయం. ఏం భయం అంటే మనం పొందగలమా? మనం ఈ పని చేయలేకపోతున్నాం కదా, మనకి ఇలాంటి తలంపులు రాకూడదు కదా, మనకి ఇలాంటి తలంపులన్నీ వచ్చేస్తున్నాయేంటి, ఇలాంటి తలంపులు వస్తే జ్ఞానం రాదు కదా అనే భయం ఉంది మనకి. కానీ ఒకటి నిజం, ఏ తలంపు వచ్చినా జ్ఞానంలోంచే వస్తుంది. ఏమి సోర్స్ లేకుండా తలంపు రాదు, ఎటువంటి తలంపు అయినా. దీనికి భగవాను అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒకడు వస్తే నేను హత్య చేశాను భగవాన్, నాకు భయం వేస్తుంది అంటాడు. అంటే ఈయన ఏమంటారు, చైతన్యం హత్య చేయదు కదా, మర్చిపో అంటారు. వెంటనే అది డైవర్షన్. ఏంటి ఈయన, నేను హత్య చేసి వస్తే చైతన్యం హత్య చేయలేదు కదా, పర్వాలేదు మర్చిపో అంటాడు ఏంటి అనే ఒక ఆలోచన మొదలవుతుంది వాడికి. భగవాన్ అలాంటి పనులు ఎందరికో వెళ్ళిన ప్రతి వాళ్ళకి కూడా డైవర్షన్ ఇచ్చారు. సుబ్రహ్మయ్య గారు వస్తారు. సుబ్రహ్మయ్య గారు తరచు వచ్చేవారు కదా భగవాన్ దగ్గరికి. వస్తే ఆయన భార్య ఒకసారి మళ్ళీ వెళ్ళి వస్తామంటే మీరు మాత్రం వస్తారంటారు. ఆయనకి అర్థం అవ్వదు. కానీ మళ్ళీసారి వచ్చినప్పుడు ఆయన భార్య చనిపోద్ది, ఆయన మాత్రమే వస్తాడు భగవాన్ దగ్గరికి. వచ్చిన తర్వాత ఆయన భార్య అంటే చాలా ఇష్టం ఆయనకి. అస్తమానం తలపెట్టుకుంటూ ఉండేవారట నా భార్య పోయిందని. అప్పుడు భగవాన్ ఏం చేస్తారంటే ఆవిడ కల్లోకి వచ్చేలా చేస్తారు. ఈయన చేస్తే ఆ రోజు రాత్రి ఆవిడ కల్లోకి వస్తుంది. ఈయన భార్యతో బాగా స్పెండ్ చేస్తారు. తెల్లారు కలపోగానే ఆవిడ మాయమైపోయింది. మాయమైపోతే భగవాన్తో చెప్పారు, కలొచ్చింది కానీ ఇప్పుడు లేదు కదా అంటారు. అంటే అప్పుడు భగవాన్ అన్నారట, సుబ్రహ్మయ్య గారు జీవ లక్షణాలు ఎలా భరిస్తున్నారండి, అసలు ఆ గుండె లోతుల్లోంచి ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి మాటలు, జీవ లక్షణాలు ఎలా భరిస్తారండి అంటే మామూలు జ్ఞాపకం కాదది. ఇలాంటి మాటలన్నీ వింటుంటే నిజంగానే మనం ఏంటి అజ్ఞానాన్ని ఇలా భరిస్తున్నాం, ఎవ్రీ సెకండ్ లేనివన్నీ ఉన్నాయనుకుని ఏంటి ఇంత దుఃఖం ఏంటి మనకి అని ఆ ఒక్క మాట ప్రతిసారి ఆలోచింప చేస్తుంది మనల్ని. ఏ మాట చెప్పినా జ్ఞానం నోట్లోంచి వస్తే ఊరికి రాదు. మనల్ని ఆలోచింప చేస్తుంది, మనకి భక్తి కలిగిస్తుంది, మనల్ని ఏదైతే మనం పొందాలో ఆ స్థితికి మార్గాన్ని కూడా అదే చూపిస్తుంది. అందుకే భగవంతుడు దయే మార్గం, భగవంతుడు దయే భక్తి, భగవంతుడు దయే శరణాగతి. అన్నీ భగవంతుడే, అంతా ఈశ్వరుడే. మనమేమి అనచక్కర్లేదు. భక్తి మార్గం నాది, జ్ఞాన మార్గం నాది, విచారణ మార్గం నాది, అన్నీ ఆయనే. అయితే స్టార్టింగ్ విత్ శరణాగతితోనే ప్రారంభం అవుతుంది. శరణాగతి లేకుండా, భక్తి కలగకుండా శరణాగతి కలగదు. శరణాగతి కలగకుండా జ్ఞానం అంటే ఏదో తెలియదు. జ్ఞానం అంటే ఏదో తెలిసినా మనం దాన్ని ఈ వ్యక్తి భావన వేసుకొని పొందలేమన్న అవగాహన కూడా మనకి అప్పుడే కలుగుతుంది, లేకుండా కలగదు. ఎలా కలుగుతుంది? మనం ఏమైనా ఎప్పుడైనా విన్నావా జ్ఞానం గురించి? మన తల్లిదండ్రులకే తెలియదు పాపం, వాళ్ళు ఏం చెప్తారు? మంచి పనులు చేయంత అంతవరకే చెప్తారు, అంతకు మించి వాళ్ళు ఏం చెప్పలే. మన సుఖంగా ఉండడం కోసం మనకి ఏమైనా ఆస్తులు ఉంటే ఇస్తారు, నగలు ఇస్తారు, ఏవేవో ఇస్తారు. మన ఫిజికల్గా వాళ్ళు అన్నీ చేసి పెడతారు, మెంటల్గా కూడా మంచి మాటలు మాత్రం చెప్తారు. జ్ఞానం గురించి వాళ్ళకే తెలియదు, ఎలా చెప్తారు? ఈ మహాత్ముడు వచ్చి అసలు మొత్తం అసలు చెప్పలేండి, ఏం చేశారు లోపల ఏం తెలియదు, కానీ మొత్తం తిరిగేసేసారండి మైండ్. ఎప్పుడో చెప్పారు నాన్నగారు విజయనగరం మీటింగ్లో చెప్పారు, గురువు వస్తే మీ తలరాత మారిపోతారు, ముందు తలరాత మార్చేస్తారు. కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ కనుక ఉంటే అవేదో తలపాగా పోయే తలపోయే దగ్గర పాగా పోయినట్టు చేస్తాడంతే, కానీ అసలు ఇన్సిడెంట్ జరుగుతుంది, కానీ దాన్ని చాలా తగ్గించి చూపించేస్తాడు ఈశ్వరుడికి, లెక్క చెప్పేస్తాడు గురువు. గురువు వస్తే తలరాత మారిపోతాడు, అది నిజం. ఒక్కొక్కసారి మనకి డెత్ ఉండదంట, కానీ డెత్ క్రియేట్ చేస్తాడట, గురువే చేస్తాడట పని. ఎందుకంటే ఇంకా ఉంటే ఒక్కొక్కసారి కలెక్టర్ వచ్చాడు అనుకోండి, అది 3 ఏళ్ళు మినిమం ఉండాలి. అప్పుడప్పుడు 1 ఇయర్కి ఆయన ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు. అది కారణాలు ఏవో ఉంటాయి, అలాగే మీ జన్మకి సంబంధించిన కారణాలు ఏవో ఉంటాయి. నీకు ఇంకా బతికే యోగ్యత ఉన్నా సరే గురువు డెత్ తీసుకొస్తాడు ఆ బాడీలో ఇంక ఉంచడని. అంత శక్తి గురువుది, ఏమన్నా చేయగలడు. నిన్ను బాగా చేయలేడా నాన్నగారు చెప్పారు, అది జ్ఞానమే ఇచ్చేస్తాడు నీకు, ఏమి ఇవ్వడు, అన్నీ ఇచ్చేస్తాడు అడికి, ఇవన్నీ నథింగ్ అని చెప్పి ఒక ఆంజనేయ వ్రతం గురించి చెప్పారు. ఉషా హలో
వింటున్నా
హలో ఓకే ఓకే ఓకే
సో కాన్సన్ట్రేటెడ్ గా వింటున్నాం.
ఓకే ఆంజనేయ వ్రతం ఒక 11 వారాలు ఆంజనేయ స్వామి వ్రతం చేయండి. ఎలా అంటే పెద్ద కష్టమేం కాదు, ఉదయం స్నానం చేసి గుడికి వెళ్ళి వచ్చి ఉపవాసం చెయ్యండి, సాయంత్రం అల్పాహారం తీసుకోండి, మీకు ఎటువంటి కోరికైనా తీరిపోద్దని చెప్పారు నాన్నగారు మనకి చెప్పారు. చెప్తే నేనేం చేశాను, అది ముందు మా బంగారమ్మ నాకు చెప్పింది, నేను మా అమ్మాయి చెప్పాను. కానీ మేము అనుకున్నాం నాన్నగారు కూడా ఇలాంటివన్నీ చెప్తారేంటి, మనం రాజుని చూసిన మొహం కదా, మనకి మొగుడిని చూసే మొత్త బుద్ధి వేస్తుందని ఇలాంటివన్నీ చెప్తే నచ్చదు. కానీ ఇలాంటివి కావాల్సిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటాం. అప్పుడు అన్నారు మీరు వ్రతం చేయండి, మీకు ఎలాంటి కోరికైనా తీరిపోద్దని చెప్పారు. చెప్తే అప్పుడు నేనేం చెప్పాను, మా అమ్మాయితో చెప్పాను, అదంతా అయితే నేను చేస్తానండి. మీకు ఏం కోరిక ఉందంటే, కోరిక నేను చెప్పను, తీరాలి కదా ముందు అనేసి సిన్సియర్గా వ్రతం చేసి వ్రతం మొదలెట్టిన 5 వారాలకి దాని కోరిక తీరిపోయినా సరే అది వ్రతం కంప్లీట్ చేసింది. తర్వాత ఈ వ్రతం చాలా మంది చేశారు చెప్పగా. అది చేసిన తర్వాత నాకేమనిపించింది, ఏంటి 5 వారాలకి దీన్ని తీర్పుని, ఇది బాగానే ఉంది, మనం మోక్షం పొందేదా వ్రతం చేసి ఆంజనేయుని మనం మోక్షం అడుగుదాం అని వ్రతం మొదలెడదామని ఆ రోజు మార్నింగ్ స్నానం చేశాను. స్నానం చేసి సరే ఉపవాసం ఉందామని. నాన్నగారికి భక్తులు ఉపవాసం ఉంటే నచ్చదు, అసలు ఉపవాసం ఉండదు ఇవిడు. క్యాసెట్ పెట్టాను మామూలుగా, రెగ్యులర్ ఉదయం పెట్టేదాన్ని పెడితే అందులో అన్నారు, ఆంజనేయుని ఒక భక్తుడు అడిగాడంట, మోక్షం ఇయ్యి అందరి కోరికలు తీరుస్తున్నావు కదా నువ్వు, నాకు మోక్షం ఇచ్చి అన్నాడట. అంటే ఆడన్నాడంట, మీరు అడిగే గాజు పింకులన్నీ నేను ఇస్తాను, కావలిస్తే మోక్షం కావాలంటే రాముడిని అడగాలన్న అనేసరికి అదే మరి ఇంక వ్రతమా పాడా ఏమీ లేదు, వెంటనే వదిలేసా రాముడిని అడగాలంటే ఇక్కడ అనవసరంగా వ్రతం చేయటం అంటే
ఉపవాసం వేసుకుప్పుడు
అదే మరి ఉపవాసం అన్ని వేస్టే, కొబ్బరికాయ వేస్ట్ అన్ని వేస్టే ఇంకా అనేది వెంటనే మానేసాం. వెంటనే అంటే గురువు ఎలా ఉంటాడంటే నీ ఏం చెయ్యను ఇప్పుడు, ఇంక నీకు ఫ్రీగా వస్తున్నప్పుడు వెయిట్ చెయ్యి అంతే తప్ప ఏదో చేసి పొందానని అసలు మనల్ని మోసపోనివ్వడు. కానీ ఇది మోసం కాదు, మనకి బోర్డు కోరికలు ఉంటాయి కదా ఉష, ఉన్నప్పుడు ఉన్న వాళ్ళకి వ్రతం చేసుకోండి ఇది ఇది చెప్పేవారు. వారించదు 15 రోజులు పారాయణ చెయ్యండి మీ కోరిక తీరుతుందని చెప్పేవారు నాన్నగారు, ఎన్నో చెప్పేవారు. మనకి భూములు కొనుక్కొని ట్రేడ్లు పెరుగుతాయని చెప్పేవారు.
అసలు ఆయన చెప్పండి అంటూ ఏమీ మిగల్చలేదు మోహన, అన్ని రంగాల్లో
భౌతికంగా కూడా బోల్డ్ చెప్పేశారు మనకి, ఇలా మాట్లాడండి, తెలివిగా మాట్లాడండి, ఎలా పడితే అలా మాట్లాడకండి, ఒకసారి ఈశ్వరుణ్ణి కూడా ఎలా పడితే అలా అడగకండి, ఏం మాట్లాడనికండి. మనం మామూలుగా ఎంతో కృతజ్ఞత చూపిస్తే మనం నా చర్మం వలచిచ్చిన నీ రుణం తీరుదంటాం అంటే అలాంటి పాడు మాటలు చెప్పండి. మీ చర్మం వలిచి ఇచ్చే వరకు వాడు జన్మలు ఇస్తూనే ఉంటాడు, నీ ప్రతి తలంపుకి ఆన్సరబుల్ నువ్వు, నువ్వు చర్మం వలిచి ఇవ్వగలవు ఏది ఇవి చూద్దాం. ఇవ్వాలంటే ఇప్పుడే ఇచ్చేయాలి, ఎప్పుడో ఇస్తే రుణం తీరదు అంటే మరి రుణం తీరే వరకు చర్మం ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఈశ్వరుని ఎలా పడితే అలా అడగండి, ఏది పడితే త్యాగం అనుకుని మాట్లాడకండి అని అవి కూడా చెప్పారు.
అవునంటే ఏదో ఊరికే తాత్కాలిక ఉద్రేకం డివోషన్ అనుకోవడం పొరపాటు.
అది అది ఉద్రేకం మనం అనుకుంటున్నాం కదా, అది మంచి తలంపు అనుకుంటాం, దాన్ని దాన్ని కృతజ్ఞత అనుకుంటాం, అది నిజంగా నీ చర్మం ఓడదీసేస్తుంది అప్పుడు కృతజ్ఞత మనకు ఉందో లేదు.
అవును
అది అలాగా
అందుకే యాక్చువల్ గా వివేకము విచక్షణ ఉండాలి మోహన, అది మీరన్నట్టు భక్తి సరెండర్ మస్ట్ అండ్ యా కొంత వివేకము వైరాగ్యం అన్ని అన్ని మీరన్నట్టు దైవీ సంపద ఉంటే గానీ డీపెన్ అవ్వలేము. అవును
అవ్వలేము, కానీ దైవీ సంపద భక్తి ద్వారా అన్ని వచ్చేలాగా గురువే చేస్తారు, అన్ని ఆయన చేస్తారు. కానీ మనం మన కర్తృత్వం ఏదో ఒకటి మధ్యలో అల్లరి పెడుతుంది, నేనే చెయ్యాలి కదా నేను చెయ్యాలి కదా అంటది. కానీ ఆయన ఆయనే చేస్తూ నీతో నువ్వు ఐడెంటిఫై అయినా సరే ప్రమాదం లేకుండా నిన్న ప్రమాదం నుంచి మెల్లిగా ఆయన చేస్తున్నాడు అనే అవగాహన వాళ్ళకి కల్పించి బయటికి
ఉంటాడు.
అది కొంచెం టైం తప్ప కర్తృత్వం లేకుండా సడన్ గా శరణాగతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదొక అలవాటు, నేను చేస్తున్నానని అలవాటు. అది అలవాటు నుంచి బయటకు పోవడానికి మొన్న దానికి కూడా ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నీకు టీ తాగే అలవాటు ఉందనుకో, ఆ టీ తాగే అలవాటు నుంచి పైకి రావడం కోసం అంబాబు ఈ టీ తాగే అలవాటు తప్పించుకోవాలి, సో రేపు నుంచి నిమ్మకాయ నీళ్ళు తాగేద్దాం బాబు టీ వద్దు అనుకుంటామంట. నాన్నగారు అంటారు ఆ నిమ్మకాయ నీళ్ళు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది నీకు, ఇది అలవాటు పోదు.
అవును
అది ప్లస్ నిమ్మకాయ నీళ్ళు మొదలెట్టవు. కాబట్టి ఈశ్వరుడు దయ లేకుండా నువ్వు ఎందులోంచి బయటికి రాలేవు, కాబట్టి కల్పించుకోకని చెప్పారు. ఇంక ఎన్ని రకాలుగా చెప్పారు ఉషా, ఒకటా రెండా మాటలు. ఒకసారి భక్తులు నవ్వుకోవాలి కదా మనం, మధ్య మధ్యలో ఇలాంటి
అంటే అందుకే ఆయన అంటే టూ మచ్ సీరియస్ గా, అంటే సబ్జెక్ట్ సీరియస్ దే అయినా కూడా మళ్ళీ టూ మచ్ సీరియస్నెస్ అయితే మనకి మళ్ళీ మైండ్ కి అది సఫకేషన్ అవుతుందని చెప్పి అంటే అన్ని రసాలు కలిపి లేకపోతే స్పిరిచువల్ పాత్ లో నడిపించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు మోహన. అంటే మీరు మీరన్నట్టు ప్రాక్టికల్ గా ఎన్ని ఉంటాయో కదా, అంటే నిజము అంటే ఇదే నిజము అనిపింప చేసేదే కదా ప్రతిదీ కూడా అని.
అవును
అంటే వాస్తవం ఇదే సత్యం,
హలో
సత్యం అనిపిస్తూ ఉంటుంది కదా. హలో 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 మోహన, ప్రతిదీ ఇదే సత్యం, నూటికి 100 రూపాయలు ఇదే సత్యం అనిపించేలాగే ఉంటుంది ప్రతిదీ. మీరన్నట్టు హృదయం స్పందించకుండా మంచితనం కూడా లేకుండా మనం ఏదో మాటలు చెప్పని కాదు, హృదయం ప్రతి సంఘటనకి స్పందించడమే కాదు, ఎవరైనా బాధపడితే ఆ బాధ మనం ఫీల్ అయ్యి షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సాధనలో భాగమే. ఎందుకంటే దయలేని హృదయానికి
భాగమే.
ఇప్పుడు లేకుండా హృదయం స్పందించట్లేదంటే ఇదంతా అబద్ధం అనుకోవడానికి. ఇప్పుడు హలో హలో వినిపిస్తుందా? వినిపిస్తుందా?
అవును
హలో
వినిపిస్తుంది.
అంటే
హలో
స్పందన లేకపోవడం ఏదో మోహన వినిపిస్తోంది.
వినిపిస్తుంది, నాకు వినిపిస్తుంది. ఉషా చెప్పండి.
సో ఇప్పుడు స్పందన లేకుండా ఏదో మనం ఎదిగిపోయాము, లేకపోతే ఇదంతా అబద్ధం అని ఊరికే నోటితో చెప్పుకుని మనం స్పందించకపోవడం, అది ట్రూ స్టేట్ కాదు. ట్రూ స్టేట్ కాదు
కాదు.
వెరీ వెరీ బ్యూటిఫుల్ వన్ థింగ్ బ్యూటిఫుల్ అబౌట్ యూ, ఎందుకో చెప్పనా మోహన, చాలా సహజంగా న్యాచురల్ గా ఉన్న వాస్తవాన్ని తెలియచేస్తూ, నాన్నగారి దయ తెలియచేస్తూ సబ్జెక్ట్ చెప్తారు. దట్స్ ద బ్యూటీ అబౌట్ యూ.
ఓకే, అది కూడా ఆయనే కాబట్టి అసలు ఇంకా కర్తృత్వం లేకుండా బతికితే సుఖపడిపోతాం. సుఖమవుతాం ముందు, భౌతిక సుఖం అన్న మనకు తెలియాలి కదా. తలంపులు అన్నసరిగా వచ్చి పీడించకుండా మనం సుఖపడుతున్నాం అంటే ఇది ఇట్ ఇస్ ఎ గ్రేట్ మిరాకిల్. చిన్న విషయం ఏం కాదు, అది మనకు మంచి తలంపు రావడమే చిన్న విషయం కాదు. ఎప్పుడు మనకి ఏం తలంపులు వస్తాయండి, ఏం చేద్దాం, ఎలా ఉందాం, ఏం చేద్దాం, ఈగోలే తప్ప ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి శరణాగతి పొందుదాం అని తలంపు రావాలంటే ఈశ్వరుడు దయే ఉండాలి.
ఉండాలి, అవును అవును మోహన.
మనం అన్ని పొందిన తర్వాత తెలుస్తుంది అంత ట్రూత్ లోంచి వస్తుందని. అసలు అది వస్తే ఇంకా నిర్భయం, అభయస్థితే వచ్చేస్తుంది. ఎటువంటి పరిస్థితినైనా మనం నెగ్గుకుంటూ రాగలం. ఏమీ అక్కర్లేనప్పుడు ఇంకా ఏంటి ఏంటి పెద్ద ఏమి అనిపించదు. రామకృష్ణుడు చెప్పినట్టు ఆశలేని వాడికి జగత్తు తృణం. ఏమీ అక్కర్లేని వాడికి ప్రపంచం ఏం కాదు, నథింగ్. ఏమైపోయినా వాడికి ఏం అనిపించదు.
మీరు ఆ స్ట్రెంగ్త్ భక్తిలో నుంచే వస్తుంది మోహన.
భక్తిలో వస్తుంది, భక్తిలో నుంచే సూక్ష్మ బుద్ధి కూడా వస్తుంది. భక్తిలో ఏదైనా రావాలంటే అందులోంచే. భక్తి ఏంటంటే ఏం లేదు, మనం మైనస్ అయిపోయి ఈశ్వరుడే ఉన్నాడని విశ్వసించటమే భక్తి. అంతే కదా, అంత అందించే వస్తుంది. ఇటువైపు ఏమి ఉండదు, నువ్వు ఉన్నావు అనుకుంటావు కాబట్టి ఇటువైపు ఉండదు. నువ్వు కూడా లేవనుకుంటే అంత ఇక్కడి నుంచే ఉంటది. అది అసలు
బ్యూటీ, బ్యూటీ, బ్యూటీ,
అద్భుతం. అసలు ఆ మాటలన్నీ అద్భుతం,
అద్భుతం.
నాన్నగారు అంటారు కదా, అన్ని నీవే అనుకును, సృష్టి అంతా నీదే అనుకున్నా నువ్వు ధరిస్తావు, ఏమీ నీది కాదనుకున్నా ధరిస్తావు.
అవును,
రెండు. కానీ ఇప్పుడు మనకి ఏం చేశాడంటే అసలు ఆ రెండుకి అబోగా తీసుకెళ్ళిపోయారు. నేను తప్ప ఏది లేదని, ఇంకా కలుపుకోవడం లేదు, తీసివేత లేదు, ఏమి లేదు, ఉండటం అంతే. అంత బ్యూటిఫుల్ గా బోధించి మనల్ని అనుగ్రహించారు నాన్నగారు. ఎవరు చేయగలరండి? ఎవరు చేయలేరు. ఎవరు చేయలేరు? ఎందుకంటే చేయలేరు, మనం ఎందుకు పనికిరామని ముందు చూపించారు. ఇక జీరో అని మనం చూపించి మనలో ఉన్న కల్మషాన్ని అన్నిటినీ, అన్ని క్వాలిటీస్ ని చూపించి, నువ్వు ఈశ్వరుడికి ఇసుమంతి కూడా పనికిరావని మనకి చూపించి, మనం ఎలాంటి వాళ్ళు తెలియజేసి మనకి మనల్ని చేరదీశారు చూడు. అది చిన్న విషయం కాదు.
మీరంటూ ఉంటే జ్ఞాపకం వస్తుంది మోహన, కరెక్ట్ గా ఆయన సమక్షంలోకి వెళ్ళిన కొత్తలో, అంటే ఇప్పుడు మనకు మరిపోయింది కానీ మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే అనిపిస్తోంది, ప్రతి ఒక్కళ్ళకి ఆయన సమక్షంలోకి వచ్చిన తర్వాత అరే ఇంతటి మహా వెలుగు, ఇంతటి మహా ప్యూరిటీ, ప్యూరిటీ కంప్లీట్ పర్ఫెక్ట్ ప్యూరిటీ కదా. ఆయన పక్కన మనం ఇంత మలినం పెట్టుకుని అసలు ఎలా కూర్చోగలం? అంటే ఏ మన చిన్న వయసులోనే వచ్చినా కూడా ఆ పెద్ద వాంఛన లేకపోయినా భక్తి పరంగా ఉన్నా కూడా మీరన్నట్టు, అంటే అంతటి ప్యూరిటీ పక్కన అసలు ఎలా కూర్చొని నీ సమక్షంలో ఈ అపవిత్రత పోకుండా అనే అనే ఇంటెన్సిటీ వచ్చేది మోహన. అంటే బహుశా అందరికి, అంటే ఎవరి స్థాయిలో ఎవరి రీతిలో వాళ్ళకి ఎవరి నేచర్ ని బట్టి వాళ్ళకి ఎవ్రీబడి ఫెల్ట్ దట్ అరే మనం ఇంత పవిత్రత పక్కన మనం ఎలా. సో యాక్చువల్ గా నాన్నగారి సమక్షంలో ఇంటెన్స్ గా ఏడుపు దుఃఖం వచ్చింది ఎందుకంటే ఈ అపవిత్రతను తీసి పక్కన పెట్టుకో, అపవిత్రంతో నీ పక్కన నేను కూర్చోలేకపోతున్నాను.
కరెక్ట్ ఉష, కరెక్ట్.
పవిత్రం చేసి పవిత్రం చేసి పెట్టుకోలేకపోతే ప్రపంచానికి వదిలే అంతే తప్ప ఇలా నేను నీ పక్కన కూర్చోలేను.
కరెక్ట్ కరెక్ట్ ఉష. అసలు అందుకే దగ్గరికి వెళ్ళడానికి భయం వేసేది, మాట్లాడడానికి భయం వేసేది ఉష. ఎప్పుడు దగ్గరగా వెళ్ళి మాట్లాడలేదు, ఆయనే చేరదీసి మాట్లాడి దగ్గర కూర్చోపెట్టుకున్నారు తప్ప ఎప్పుడు ముందెళ్ళిపోయి ఉండేది, ఏదో ముందెళ్ళిపోయి కూర్చుందామని అంటే మరపు వచ్చేసేది. ఆయన దగ్గర కూర్చునేసరికి మనం అప్పటి సార్లు కూడా అంటే మనల్ని చూస్తారు మాట్లాడతారని ఒక యాంగ్జైటీలో మనం అపవిత్రలో అన్న సంగతి కూడా మనం మర్చిపోతాం. దగ్గర అలా కూర్చోబెట్టి బోధించి
చేశాడు, బోధించి ఆ మలినాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎంత అద్భుతంగా దాన్ని డైల్యూట్ చేసి డైల్యూట్ చేసి ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకప్పుడు ఇంత ఏడ్చి ఆయన సమక్షంలో కూర్చోగలమా అని, అలాంటిది ఆయన సమక్షంలో హ్యాపీగా కూర్చుని సబ్జెక్ట్ అర్థం చేసుకుని అది అవగాహన చేసుకుని శాంత అనుభవిస్తూ ఎంతో కొంత ఈ రోజు మనం ఆయన మాటలు మాట్లాడగలుగుతున్నామంటే లోపల ఎంత క్లియరెన్స్ చేసుకుంటూ వచ్చారు మోహన.
అవును అవును ఉష,
ఒక్క
సత్సాంగత్యం. నాన్నగారు నాకు అసలు మంచి తలంపు రావట్లేదు, లోపలంతా గంధాలే నాన్నగారు. మీరైతే ఒక్క మంచి స్వభావం అయినా పట్టుకోనిలో వెతికి వెతికి అంటారు, నాలో ఒక్క మంచి స్వభావం కూడా లేదు నాన్నగారు నాకు తెలుస్తుంది అన్నాను. అంటే నాన్నగారు ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు తెలుసా, నీకు తెలియటమే నువ్వు పోగొట్టుకోవటం.
అంటే బ్యూటీ అంటే చెప్పరా మోహన, ఇక్కడ నిర్దాక్షిణ్యంగా మీ మల్లన్ను మీరు అలా కంటికి కట్టినట్టు ఎదురుకుండా పెట్టి చూసారు చూడండి.
అవును అంటే చూపించారు ఉష,
ఆహా మంచి చెడు అందరికి. అంటే
అసలు దర్శనం అయ్యి ఇంటికి వచ్చేసరికి మొత్తం మల్లం కనిపించడం మొదలెట్టేసింది. మొదలెట్టేసరికి ఇంకా మతి అయ్యో మనం మనం ఎంత ఇలాంటి ఉండవా, మనం భక్తులు అనుకున్నామే అసలు మన భక్తి కాదా అన్ని వేషాల అని అర్థమయ్యేశాక తర్వాత మనకి ఇమోషనల్ గా కూడా కన్నీళ్ళు వస్తే ఎందుకు దొంగేడు పని వచ్చేది.
అంటే ఇక్కడ బ్యూటీ బహుణ జ్ఞానం, అసలు జ్ఞానం ఎంత బ్యూటీ అంటే అంటే మనసు చేసే చేష్టల్ని గమనిస్తూ ఉంటే దాని సుఖము దాని దుఃఖము కూడా దొంగ చేష్టలు అని అర్థమయ్యే స్టేజ్కి విడిపోవడం, అక్కడే అక్కడే బిగిన్ అవుతాం. విడిపోవడం అనేది ఇక్కడే వర్తిస్తుంది. అంటే ఈ మనసుకు మంచి చెడు
నువ్వు గుర్తించడమే నువ్వు పోగొట్టుకోవడం.
అవును అవును,
అంటే మరి గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది, నా అనుభవానికి నాకు తెలుసు కదా, నీ దయవల్ల వచ్చింది అది. అది నేను కోరుకోవాలనుకుంటే ఆ తలంపు కూడా నువ్వు ఇవ్వాలి, ఆ శక్తి కూడా నువ్వే ఇస్తావు. అయిపోతాయి ఇప్పుడు ఎన్నో చెడ్డ చెడ్డ గుణాలతో చెడ్డ అలవాట్లతో పెద్దోళ్ళు అయ్యాం మేము 35 ఏళ్ళు, మాత్రం చేత అవన్నీ మర్చిపోయాం. అవన్నీ జరగలేదండి మేము మనం నాన్నగారు అవన్నీ మర్చిపో. ఈవేళ ఏంటి, ఈవేళ కేవలం అవి జరిగితే జరిగాయి, లెట్ ఇట్ బి, మనం ఇలా జీవించాలి నాన్నగారు చెప్పారు. లేకపోతే అసలు మనకి శాంతియుతమైన జీవితమే రాదు, జ్ఞానం ఎలా వస్తుంది. ఆయన జీవించమన్నట్టు మనకి తలంపులు రాకపోతే మనకి శాంతియుతమైన జీవితమే రాదు, హృదయశాంతి ఎలా తెలుస్తుంది.
ఇంకొకటి మోహన, అంటే ఈ జన్మలో మనం ఆయన ఏ టైంకి చూసాం, మన వయసు ఎంత పక్కన పెడితే బహుజన్మల కర్మలు కదా మోహన, అంటే ఎన్నో జన్మల సంస్కారాలు, ఎన్నో జన్మల టెండెన్సీస్, ఎన్నో జన్మల నుంచి నేను అనుకుని చేసిన ప్రతి మంచి చెడు కూడా మోస్తూనే వచ్చాం కదా.
మోస్తూనే వచ్చాం, ఆ తండ్రిని మళ్ళీ చేస్తాడు బతికుండగానే.
కరెక్ట్. గొప్ప గొప్ప దృష్టి ఏంటంటే
అంటే ఉషా, ఏ జన్మలోనైనా ఈక్వాలిటీసే కదా.
అవును అవును,
ఏ జన్మలోనైనా ఈ రాగద్వేషాలు, ఇష్ట ఇష్టాలు, అసూయ ద్వేష ఇవే కదా. ఏ జన్మలోనైనా
అవునండి, అవును
జన్మైనా ఈక్వాలిటీసే కదా. మోసుకొచ్చాం.
జ్ఞానాగ్ని ఒక్కసారి మనకి ముట్టించిన తర్వాత ఇది అబద్ధము అని మనకి విడదీసి చూపించారు చూడండి మోహన. అంటే బిగినింగ్ లోనే, బిగినింగ్ లోనే,
స్టార్టింగ్ లోనే.
అందుకే అంటే ఒక అంటే సద్గురువు అంటే ఎంత పవర్ఫుల్ అంటే, ఆయన కేవలం సమక్షంలో ఒకసారి వెళ్ళేసరికి దాన్ని మనం డిఫరెంట్ గా, ఓహో దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది అని మన అరచేతిలో జ్ఞానం కింద అజ్ఞానాన్ని మన చేతిలో పెట్టి చూపిస్తే
ఆయన చూపించారు ఉష, అరచేతిలో జ్ఞానాన్ని మనకి చూపించారు, ఫిజికల్ గా చూపించారు మనకి.
అవును అవును అవును,
ఫిజికల్ కాని స్టేట్ కి మనల్ని డ్రైవ్ చేశారు.
అంటే మన అజ్ఞానాన్ని చూపిస్తూ జ్ఞానం గురించి బోధిస్తూ జ్ఞానం తాలూకు స్పర్శ మనకి కలగజేసి ఈ అజ్ఞానాన్ని మెల్లగా మనం అంటే ఆ జ్ఞానం అనే శాంతి, జ్ఞానంలో ఉన్న శాంతి మనం అనుభవించకపోతే ఇది ఇది మనకి కనపడదు మోహన.
కనపడదు, సమస్య లేదు.
శాంతిని డిస్టర్బ్ చేసేది ఏంటి అని చూసుకుంటే మొత్తం మనసులో ఉన్న మళ్ళీ అంతా కనపడుతూ ఉంటుంది అనమాట.
అది భగవాన్ని ఒకటి అడిగాడంట, నాకు ఎన్ని జన్మలు వచ్చినా నీలాంటి గురువే కావాలన్నట్ట. జన్మలు వచ్చినా నాకు పర్వాలేదు, కానీ ఎప్పుడు కూడా నీలాంటి గురువే నాకు దొరకాలి.
అవును,
అంటే భగవాన్ అన్నారంట, ఎవరి సంస్కారాన్ని బట్టి వాడి తగిన గురువు దొరుకుతాడు. ఇప్పుడు నీకు నేను దొరికాను కదా, ఈ సంస్కారం మళ్ళీ నీకు ఎలాంటి గురువు కావాలో అలాంటి వాడు దొరుకుతాడు
అవును
అని భగవాన్ చెప్పారు ఆయన అడిగిన జవాబుకి. కానీ నాన్నగారు ఎంత మంది గురువులు కావాలి, ఎన్ని జన్మలు కావాలి, ఎంత మహాత్ములు కావాలి నీకు, ఇప్పుడు ఉన్నదాన్ని యుటిలైజ్ చేసుకొని బయటికి రావడం మానేసి ఇంకా జన్మ
ఇప్పటికే బహుజన్మలు
అది ఇప్పుడు క్యాష్ ఇస్తుంటే వాడుకోవడం మానేసి చెక్కులు అడుగుతావా, దానికి నీకు చాలా నాలెడ్జ్ ఉండాలి.
మళ్ళీ
అక్కడికి వెళ్ళాలి ఆ చెక్ నీకు రెడీగా క్యాష్ ఇచ్చేస్తుంటే ఈ సెకండ్ నువ్వు దాన్ని
పొందుకుంటావు.
ఇది వదిలేసి మళ్ళీ నీకు మంచి గురువులు కావాలా, మహాత్ములు కావాలా నీకు జన్మకి? ఈశ్వరుడు వైభవాన్ని రోజు వింటూ ఉంటే వాడు ఇట్టివాడా, ఇంత శక్తివంతుడా, ఇంత దయామయుడా, ఇంత కరుణ గలవాడా అని వింటూ ఉంటే వాడు వైభవాన్ని మనం కూడా ఈశ్వరుడి దగ్గరికి వెళ్దామనే అవగాహన మనకు వస్తుంది.
అవును,
మాకు మా సత్సంగాలు చెప్పుకుంటుంటాం కదా ఉష, ఒకడు అడిగాడు ఒక నార్థింగ్ అంతా ఈశ్వరుడు ఇష్ట ప్రకారమే జరుగుతుంది అంటున్నారు. మీరు అంతా ఈశ్వరుడు ఇష్టమే జరుగుతున్నారు, మరి నాకు నాకు అలా అనిపి ఎందుకు అనిపించట్లేదు అడిగాను. అంటే అన్నాడు, నా జాతకంలో నాకు ఆరుగురు పిల్లలు ఉన్నారు, నేను నా తెలివితేటలతో ఆపరేషన్ చేయించుకుని ఇద్దరినే కన్నాను, మరి ఈశ్వరుడి నిర్ణయమే జరగాలంటే ఆరుగురు పుట్టాలి కదా అన్నాడు. ఆ యాదవ ప్రశ్న ఏంటి చెప్పు అంటే నేనన్నాను, జాతకమే అబద్ధం, ఆడేం చూసి చెప్పాడు ఏం తెలుసు ఫస్ట్ థింగ్. ఇంక సెకండ్ థింగ్, నువ్వు ఏదో తెలివిగా ఇద్దరినే కన్నాను అనుకుంటున్నావు, నిజంగా నీకు ఆరుగురు పిల్లలు ఉండి నీ శక్తితో నువ్వు ఉంచుకోగలిగితే ఈ ఆరుగురు గుణగణాలు ఇద్దరిలో పెట్టి ఈశ్వరుడు నీకు ఇస్తాడు, నిన్నేం వదిలేడు అలాగా.
బాగా చెప్పారు,
వాడి అస్తిత్వాన్ని వేయకు, ఆరుగురు పడు ఆరుగురు వల్ల పడవలసిన కష్ట నష్టాలు అన్ని ఇద్దరు ద్వారా నీకు పడేలా చేస్తాడు. నీకుంటే కాబట్టి నీకేమో లెక్క, నువ్వు ఈశ్వరుడు అస్తిత్వాన్ని ఏంటి అంత గొప్పోడివా, ఆటితో పెట్టుకోకు. నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు, లేడని నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ వాడితో ఉన్నాడా లేదా, శక్తి ఆడిదా నాదా, ఇలాంటి పేచీలు ఈశ్వరుడితో పెట్టుకోకు, నిండా ముంచేస్తాడని.
మీరన్నట్టు చూపిస్తారు
అంటే అంటాడు, మరి తిరుపతి వెళ్తున్నావు ఏం దయ ఉంది ఆయనకి, అంత వడ్డీ కాసులని అన్ని తీసుకుంటాడు కదా, అన్ని తీసేసుకుంటాడు, ఏమి మిగల్చడు, ఒట్టి చేతులతో వస్తాం ఇంటికి, అది దయ ఎలాగ అవుతుంది అని అడిగాడు, క్వశ్చన్ వేసాడు. అంటే నేనన్నాను నువ్వు నిలువుదోపుడు ఇస్తాను ఎందుకు అనుకున్నావు,
అవును
నీ నోటి దొరదే కదా, నేను నిలువు దోపిడీ ఇస్తాను ఇస్తానన్నావు కాబట్టి ఈ అన్నాడు, తప్పే ఉంది, నిజంగా నిలువు దోపిడీ చేస్తాడు. ఆ నీకు ఇతరులతో అయితే ఇలాంటి ఆలోచనలు వస్తాయి, కానీ ఈశ్వరుడితో అయితే రావా, అది అది ఎంత దూరం న్యాయం. మనం మాట్లాడేటప్పుడు మనకి ఇన్నర్ లైఫ్ లేకుండా మంచి తలంపులు ఎలాగొస్తాయి, ఈశ్వరుడు అంటే ఆ పై మాట కూడా మనం డౌట్
చేస్తాం,
డౌట్ చేస్తాం, మన మీద మనకి ఇష్టం ఉన్నప్పుడు, మనమే కరెక్ట్ అనుకున్నప్పుడు మనం ఏమన్నా చేస్తాం, దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తాం, అనుభవిస్తూ కూడా మనకేం అనిపించదు, అసలు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని, ఆడ అస్తిత్వం ఏం, ఉంటాం శవాల్లాగా ఉంటాం, వాళ్ళ శవానికి మనకేం తేడా ఉండదు. అసలు నాన్నగారు చెప్పింది భక్తి లేని జన్మ జన్మే
కాదన్న,
అసలు సత్యం గురించి వినకుండా కేవలం కనుబొమ్మల్లాగా ఎన్ని జీవితాలు వెళ్ళిపోతున్నాయి ఎదగకుండా.
అవునంటే అవును,
ఒకటి విషయం కూడా తెలియదు, దేవుడు ఉన్నాడంటే నమ్ముతారు, గుడి ఉందంటే నమ్ముతాడు, సత్యం ఒకటి ఉందని ఎవరికి తెలుసు, అందరు చెప్తున్నారు ఉష లోపల ఏదో ఉంది, అది ఏదో తెలుసుకోవాలి తెలుసుకోవాలి, పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు, ఏముంది లోపల, లోపల నువ్వే ఉన్నావు,
అవును
నువ్వు ఎలా ఉన్నావు, ఒక స్థితిగా ఉన్నావు, కానీ బయటికి ఆ స్థితిగా లేవు,
అవును అవును,
ఆ స్థితి దేహం కాదు, ఆ స్థితి ఇన్నర్ మైండ్ కూడా కాదు, ఆ ఇన్నర్ గా ఒక ఆనందమైన స్థితి ఉంది నీలో, కాబట్టి ఆనందాన్ని పొందాలి అని నువ్వు కూడా అనుకుంటున్నావు. ఎందుకు ఆనందాన్ని పొందాలి, దుఃఖం పెయిన్ఫుల్ కాబట్టి ఆనందంగా ఉండాలి. అయితే దుఃఖం ఎక్కడుందో చెప్పాడు, దేహం నేను అనుకుంటున్నావు అదే పెద్ద దుఃఖ కారణం, దుఃఖం నుంచి మిగిలిన బోల్డ్ వస్తాయి దుఃఖాలు, మొదటి పెయిన్ ఇది.
అవును,
మొన్న ఒక ఒక మీటింగ్ విన్నాను, సముద్రాన్ని ఉదహరించి నాన్నగారు చెప్పారు, ఇది అది చాలా బాగుంది ఉష, మనం భగవంతుడికి ఉదాహరణ ఏం చూపించలేము, ఎందుకంటే వాడికి సమానమైనదే లేదు, మించింది ఎలా ఉంటది, కానీ మనకి నామరూప వ్యవహారం ఉండబట్టి సముద్రాన్ని ఉదహరించారు, సముద్రంలోంచి తుంపరేమి రాదు, సముద్రంలోంచి కెరటం వస్తుంది, కెరటంలో అన్ని వస్తాయి, తుంపర వస్తుంది, బుడగ వస్తుంది, తొప్పు వస్తుంది, తోలు వస్తుంది, బోల్డ్ వస్తాయి, చాలా అవసరమైన వస్తాయి, అవసరం లేని వస్తాయి, దరిద్రం వస్తుంది, మంచి వస్తుంది, అన్ని వస్తాయి కెరటంలో, ఇవన్నీ ఎందులోంచి వస్తున్నాయి, సముద్రంలోంచి డైరెక్ట్ గా రావట్లేదు, కెరటంలోంచి వస్తుంది, ఈ కెరటం ఈశ్వరుడు అంట, ఎందుకు ఈశ్వరుడు అంటే కెరటానికి చాలా శక్తి ఉంటుంది, అంతటినీ లాక్కోగలదు, అంతటినీ తొయ్యగలదు,
అవును,
ఆ కెరటం కూడా ఎలా ఉంటుంది, త్రూఅవుట్ ద సముద్రం ఉంటుంది, అంతటా ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పాలంటే ఇది సరిపోద్ది కదా, సముద్రం పొడుగునా కెరటం ఉంటుంది, అంతటా ఈశ్వరుడు ఉంటాడు, ఇంకా వాడిలోనే జరుగుతుందంటే తుంపర బుడగ అన్ని కెరటంలోంచే వస్తున్నాయి, డైరెక్ట్ గా సముద్రం నిర్మలంగా ఉంటది,
అవును,
ఈశ్వరుల్లోంచి వస్తున్న వీటిల్ని నువ్వు కెరటంలోంచి వచ్చానని అనుకోకుండా ఆ తుంపర ఏమనుకుంటుంది, నేను తుంపరనే అనుకుంటుంది, అనే తుంపర అని అనుకున్నప్పటికీ అది నీరే,
అవును,
ఆ కెరటం లేకుండా తుంపర రాదు, కెరటం ఏంటి, కెరటం కూడా నీరే, బుడగ కూడా నీరే, అందులోంచి ఏమొచ్చినా వాటర్ తోనే వస్తుంది, అది వాటరే, మరి ఈ తాదాప్యం దేంతో ఉంది, కనీసం కెరటంతో కూడా లేదు,
అవును
ఇండివిజువల్ గా బుడగ నేను అంటున్నావు, తుంపర్ నేను అనుకుంటావు, నువ్వు దాంతో తాదాప్యం పొందుతున్నావు. కానీ భగవాన్ ఇక్కడ ఏం చెప్పారంటే, నాన్నగా క్లియర్ గా చెప్పారు, ఈ తుంపర నీటితో తాదాప్యం పొందితే పని అయిపోదు.
అవును అవును.
నీరేంటి? నీరు సముద్రం. కెరటం కూడా నీరులో వస్తుంది, కానీ దీనికి ఇండివిజువల్ అస్తిత్వం ఏమి లేదు. ఈశ్వరుడికి కూడా చైతన్యమే అస్తిత్వం.
అవును అవును.
ఈశ్వరుడికి కూడా చైతన్యమే అస్తిత్వం.
అవును అవును.
అస్తిత్వంలోంచి జీవుడు, అందుకే చెప్పారు అన్ని ఈశ్వరుడిలోంచి వస్తాయని, చైతన్యంలోంచి వస్తాయని డైరెక్ట్ గా ఏ మహాత్ముడు చెప్పలేదు. దేవుడు ఉన్నాడని చెప్పాడు, అందులోంచి మనం వచ్చామని చెప్పారు. కానీ మనం నాన్నగారు ఏంటంటే ఇక్కడ ఈశ్వరుని కూడా దాటి చెప్పారు.
అవును,
అది
బ్యూటీ.
అయిపోతే ఇంక గొడవే లేదు, అది చిన్న విషయం కాదు. ఉషా,
అసలు చిన్న విషయం కాదు మోహన. ఎందుకంటే అంటే జీవుడు అని మనం పొందే తాదాప్యం నుంచే మనని విడుదల చేసి విశ్వ చైతన్యంతో ఒకటి,
అవును,
దానికి భిన్నత్వంగా మనం లేము అని ఇప్పుడు మీరు ఏదైతే ఉదాహరణ ఇచ్చారో, ఇలాంటి ఉదాహరణలు అద్భుతంగా ఇస్తూ ఈ భిన్నత్వంలో నుంచి ఏకత్వంలోకి ఎంత సామరస్యంగా ఎంత ఎఫిషియన్సీతో మనల్ని లాక్కెళ్లారంటే మోహన, అంటే వన్ మూమెంట్ ఆఫ్ రియలైజింగ్ దట్ ఇది ట్రూత్, ఇది 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 తప్ప భిన్నంగా ఏమీ లేదు అనే అండర్స్టాండింగ్ వచ్చిన క్షణం శాంతిలోనే ఉంటాం కదా మోహన్.
అవును, కరెక్ట్ ఉషా. దానికి కూడా సాధన నెగటివ్ గా కూడా ఎలా చేయిస్తారంటే ఉషా, ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈజీగా చెప్పగలుగుతున్నాం.
అవును అవును.
నాకు భక్తి లేదు, నాకు భక్తి లేదు, నాకు ఈశ్వరుడు అంటే ఇష్టం లేదు, ఈశ్వరుడు నన్ను తోసేస్తాడు, నన్ను ఆదరించడు అని ఇలాంటి నెగటివ్ థాట్స్ ఈశ్వరుడి పట్ల. కానీ నిరంతరం స్మరింప చేస్తాడు నెగటివ్ గా. మనకు కూడా తెలియదు, మనకు కూడా తెలియదు, ఇప్పుడు తెలుస్తాను. స్మరణ ఇచ్చింది నువ్వే కదా. ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా ఎప్పుడు నెగటివ్ గా ఉన్నాడు కదా.
అవును,
ఎప్పుడు చంపేస్తాను పొడి చేస్తాను అని చూపించాను, ఎప్పుడు గొడవే కదా. అడుగు నిరంతరం స్మరించాడు వేషంతో, కాలిపోయి స్మరించాడు. కానీ ఆ జ్ఞానాగ్ని ఎలాంటిదంటే ఎంతటి ద్వేషాన్నైనా
అనిచేస్తాను.
స్మరించబడితే ఆయనే వచ్చి మోక్షం ఇచ్చాడు. ఎలాగోలాగా స్మరించాడు. మనం ఒక విషయంగానే స్మరించాలనుకుంటాం భగవంతుణ్ణి. అమ్మ భగవంతుణ్ణి ఏమి అనకూడదు, అది అలాంటి ఉంటాయి కదా భావాలు మనకి. కానీ ఉదాహరణలన్నీ చెప్పి ఏదోలాగా నెగటివ్ గానో పాజిటివ్ గానో అసలు నువ్వు ముందు అది తాకు, జ్ఞానాన్ని తాకుగా తడిచిపోతావు నువ్వు అని ఈజీగా, చాలా ఈజీగా ఈ కాలానుగుణానికి తగినట్టుగా. ఎవరో భక్తులు అనుకున్న మనకి భక్తి ఎవరి సొంతం కాదు, మీరు కూడా పొందొచ్చు అని అసలు మన మన కేటగిరి వరకు జ్ఞానాన్ని తీసుకొచ్చారు కదా. ఆ వైభవం చిన్నదా?
అసలు ఆ వైభవం మనం వెలకట్టలేంది కదా మోహన.
ఒకడే ఎవడో అనుకున్నాడు రాముడు ఎర్రుడు అన్నట్ట, రావణుడు పెళ్ళాన్నే కాపాడలేకపోయాడు, ఇంకా మన మనల్నే నన్నే చేయగలడు, రాముడికి నా గురించి ఏం తెలుసు, నేను ఉదయించొద్దంటే సూర్యుడు ఉదయించడు లంకలో, నేను అంత శక్తివంతుణ్ణి, సృష్టి ఆగిపోమంటే ఆగిపోద్ది, అటువంటి శక్తివంతుణ్ణి నేను, అలాంటిది పెళ్ళాన్నే కాపాడలేకపోయాడు ఈడే అనుకున్నాడంట రావణుడు. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే, ఆడి కిటికీలోంచాడు కరెక్టే, మరి ఆడి శక్తి అంతటిది. అలాంటప్పుడు రాముడు ఎన్నోళ్ళగా కనిపించాడు ఆడికి. అయితే రాముడు కోణం ఎలా ఉందండి, దేరీశ్వర అని ఉందట. ఆడ ఎట్టివాడైనా పక్క ఎదుటివాడు ఎట్టివాడైనప్పటికీ ఈశ్వర నిర్ణయం జరుగుతుంది అని ఆలోచనలో ఉన్నాడు తప్ప, యాంగిల్ అదే తప్ప, నేను శక్తివంతుణ్ణి, నేను దేవుణ్ణి, నేను చైతన్యాన్ని అని స్థలం పేలేదండి రాముడు. కేవలం ఈశ్వర నిర్ణయం ప్రకారం జరుగుతుంది అనుకున్నాను, గెలవటం అవన్నీ తర్వాత. కానీ అసలు యాంగిల్ చూడండి, అంత భౌతికంగా చూస్తే యాంగిల్ ఇద్దరు కరెక్టే.
అవును అవును.
మనకు అర్థమే అవుతుందండి.
అక్కడ మోహన అసలు నిజంగా అంటే మనం ఇప్పుడు అంటే మనం ఇద్దరం కన్వర్ట్ చేసుకున్నట్టు మాట్లాడుకుంటే అసలు ఈ విషయం ఇప్పుడు ఇన్ని కథలు, ఇంత చరిత్ర, ఇన్ని అవతారాలు, లేకపోతే ఇన్నిసార్లు భగవంతుడు భూమి మీదకి రావడం, ఆయన లీలలు చూపించడం, ఈ అవతార హలో 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 మోహన హలో
చెప్పు.
సో ఈ లీలలు చేయడం, ఈ సృష్టి, ఇవన్నీ కూడా అంటే పర్స్పెక్టివ్ అంటే ఈ యాంగిల్ నుంచి చూస్తే దీనికి ఒక వాస్తవం కనిపిస్తూ ఉంటుంది, రావణాసురుడు యాంగిల్ నుంచి చూస్తూ ఉంటే ఒక యాంగిల్, అలా ప్రతి క్యారెక్టర్ కి, ప్రతి క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ నుంచి వాళ్ళ దృష్టితో చూస్తే ఈ కోణం నుంచి వేడి కరెక్టే. అలా ఇప్పుడు భగవాన్ చెప్పినట్టు, భగవాన్ చెప్పినట్టు ఇప్పుడు తీసేసిన సినిమా గర్భంలో నువ్వు, అంటే నువ్వు భూమి మీదకి రాకముందే నువ్వు గర్భంలో ఉండగానే నీ జరగబోయే జీవితం తీసేసిన సినిమా అన్నారు. యాక్చువల్ గా నిజంగా ఇప్పుడు సినిమాలో మనకి హీరో క్యారెక్టర్ ఉంటుంది, విలన్ క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది, లేకపోతే సైడ్ ఆర్టిస్ట్ ఉంటారు, కమేడియన్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరి పాత్రని వాళ్ళు పోషిస్తారు,
అది
అలా మన జీవితాన్ని కూడా ఒక సినిమా కింద, ఒక దృశ్యం కింద మాత్రమే చూడగలిగితే ఎవరి పాత్ర వారు వహిస్తున్నారు కానీ వాస్తవానికి వాళ్ళు పరమాత్మ,
పరమాత్మ
అన్నట్టుగా మనం ఆ క్యారెక్టర్స్ కింద చూసి ఒక సినిమాని మనం ఎలా ఎంజాయ్ చేస్తామో జీవితాన్ని కూడా అది సీరియస్ గా కాకుండా వాళ్ళ రోల్, అది వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేయకుండా ఉండలేరు, అది క్రూరంగా ఉన్నా లేకపోతే వాళ్ళు అసూయ ప్రదర్శిస్తూ ఉన్నా కోపం ప్రదర్శిస్తూ ఉన్నా సరే వాళ్ళ క్యారెక్టర్ ఇది, ఇంకా వీళ్ళు ఇంతక వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ జస్టిస్ చేస్తున్నారు.
కరెక్ట్, 100% అవును అవును.
చూసుకుంటే మోహన మనం తాదాప్యం పొందకుండా, మనతో మనం తాదాప్యం పొందకుండా, ఆ క్యారెక్టర్ తో మనం తాదాప్యం పొందకుండా మనం జీవించగలిగితే సినిమా ఎంజాయ్ చేసేట జీవితాన్ని ఎంజాయ్ చేసేయచ్చు.
చిన్న విషయం ఏంటి
అది, రెండు ఇంకా కర్తృత్వం
లేకపోవడం, జీవించాం జీవిస్తూ జీవించేస్తాం, అది కదా ప్రమాదం.
ఇంకప్పుడు ఎటు తిప్పి చూసినా కర్త లేని కర్మ, కర్తృత్వం లేకపోవడమే.
ఎటు ఏమి ఏ యాంగిల్ నుంచి నువ్వు వచ్చినా ఆన్సర్ ఇదే
ఇదే అంతే. అంటే లెక్క లెక్క నువ్వు 10 రకాలుగా చేసినా లాస్ట్ లో ఫైనల్ ఫైనల్ ఆన్సర్ ఒకటే, అదేంటి అంటే నువ్వు కర్తృత్వం లేకుండా జీవించడమే.
జీవించటమే, కర్తృత్వం లేకుండా ఎలా జీవిస్తా, వేసుకొచ్చాం ఎన్ని జన్మల నుంచో అలవాటు అయిపోయిందండి, నేను లేకుండా ఎలా జీవిస్తానంటే ఆడి కాళ్ళ మీద పడితే జీవించగలం.
అంతే అంతే అంతే,
రక్షమా మరి అర్థమాను పడ్డమే పని, ఇంకో పని ఉండకుండా ఉంటే అంటే అది ఎంత అలర్ట్ గా ఉండాలంటే రామాయణంలో ఒక ఇన్సిడెంట్ చెప్పారు నాన్నగారు, సీతా రాముడు అంటే రాముడే లైఫ్ అనుకుంది, ఆమెకి కూడా జింక్ ఉండదని తెలుసు అంట, బంగారు జింక్ ఉండదని తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలిసినా బంగారు జింక్ చూడగానే ఒక్క క్షణం టెంప్ట్ అయింది, ఏంటంటే దాన్ని చూడగానే దృశ్య ప్రపంచాన్ని చూడగానే రాముడు మర్చిపోయింది,
ఒక్క సెకండ్
కావాలని అడిగేసింది, అడిగేయడం కాదు కదా, ఒక్క సెకండ్ మర్చిపోయిన ఫలితం ఏమైందంటే ఆ జింక్ నువ్వు తెచ్చి ఇప్పితే ఊరుకున్నాను, నువ్వు ఎలాగైనా వెళ్ళి తీసుకురాదు, రాక్షస మాయో ఏదో అవ్వను నాకు అనవసరం, నువ్వు వెళితే సరే అని ముందు యాక్సిడెంట్ లో ఆయన పంపించేసింది, అది వెళ్ళినోడు ఊరుకోకుండా ఆ రామ్ మారీచుని చంపితే ఆడేమో ఆ లక్ష్మణ ఆ సీతను అరుస్తాడు కదా, అరిసేసరికి ఈ లక్ష్మణుడు కూడా పంపించేసింది, పంపించేసరికి వచ్చాడు సన్యాసి వేషంలో వచ్చాడు. నాన్నగారు అన్నారు రామాయణ కాలం నుంచి ఎవరిని మోసం చేయాలో సన్యాసి వేషం ఇచ్చని వాళ్ళు మీకు చెప్పాడు, సన్యాసి వేషం ఏదో అప్పుడు రామాయణ కాలంలోనే ఉంది, రావణాసురుడు కూడా సన్యాసి వేషంలో వచ్చాడు, ఆ గీత దాటద్దని మరిది చెప్పినా దాటేసింది, వచ్చేసింది తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి ఒక సంవత్సర కాలం పాటు రామనామం జపించినప్పటికీ కూడా రాముడితో వియోగంగా ఉంది. దీని ఫలితం ఏంటి? ఒక్క క్షణం నువ్వు రాముణ్ణి మర్చిపోతే వచ్చిన ఫలితం ఇది. నీకు మనందరూ ఎన్ని క్షణాలు ఈశ్వరుడుతో ఒకసారి
చూడలేదంటే మోహన ఎవ్వరు కూడా ఎందుకు శాంతి మనం పొందట్లేదంటే ఇంత పెట్టుకుని ఇంకా శాంతి ఎక్కడ?
అది ఏ క్షణం గుర్తుకొస్తున్నాడో తెలియట్లేదు. అసలు గుర్తుకొచ్చినాడు ఏంది, ఎంత గొప్పవాడో తెలియట్లేదు. అది మీద ఒక ఇష్టం లేదు, గుర్తుకొస్తున్నాడు ఓకే, అది మీద ఆపుకోలేని ప్రేమ ఏమన్నా ఉందా? అలాగేం లేదు. కాదు, ఇవన్నీ కూడా మనకి నాన్నగ దైవం తెలుస్తున్నాయి. మనకు ప్రేమ లేదు, మనం ఇలా చెప్తున్నాం, మనది కరెక్ట్ కాదు, మన హృదయంలో ఏమీ లేదు, మనం అన్ని బోళ మాటలే మనవి అన్న విషయం కేవలం ఆయన దయవల్ల మనకు అర్థం అవుతున్నాయి.
అదే అసలు ఎక్కడ చెప్పారు మోహన, ఎడతగని భక్తి నీకున్నప్పుడు కదా మోక్షం. అంచేత మెల్లమెల్లగా మీరన్నట్టు కర్తృత్వం లేకుండా మనం పనిచేస్తూ ఆ భక్తి భావాన్ని పెంచుకుంటూ, మీరన్నట్టు సత్సంగాలు మానకుండా ఆయన వైభవం వింటూ ఆయన వైభవం పాడుకుంటూ, నాకు అదే అనిపించింది. అద్భుతంగా ఆ భావ మాధుర్యంతో మీరు పాడుతూ ఉంటే నాకు అదే అనిపించింది. మోహన ఇలా ఆర్తిగా పాడుతూ ఉంటే మోక్షం ఇవ్వకుండా ఆగలేక ఇచ్చేస్తాడు ఆయన.
నాకు ఆ ఇష్టం నాన్నగారి దగ్గరికి వచ్చేకొచ్చింది. ఆయన ఎప్పుడైతే మార్కెట్ మ్యూజిక్ అనే డైలాగ్ కొట్టాడో
ఇంకా
అట్టు తిరగబడిపోయింది. మార్కెట్ కాదు అనేసి అట్టు తిరిగింది ఆయనే కదా.
అవును అవును అవును.
ప్రతి మాటలో నేను భావాన్ని తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంది,
ఎంత అద్భుతం, ఎంత అద్భుతం
అని అనిపించినప్పుడు ఆ పాట భావయుక్తంగానే వస్తుంది
వస్తుంది వస్తుంది.
ఎప్పుడు
కూడా అంటే హృదయపూర్వకంగా చేసింది ఏదైనా జ్ఞానం, జ్ఞానం గ్లోరీ అది ఒక రేంజ్ అనుకోండి. అసలు చెప్తున్నా హృదయపూర్వకంగా మనం ఒక పని చేస్తే దాంట్లో ఎంత అందం ఉంటుంది మోహన.
తృప్తి ఉంటది కదా ఉష, ముందు బాగుంది ఇది అనే ఒక తృప్తి ఉంటది కదా, అది ఎన్ని కోట్లు వస్తుంది మనకి.
అవును అవును అవును.
ఏం చేస్తే వస్తుంది, ఏం చేస్తే వస్తుంది.
అవును,
ఏదైనా సరే నాన్నగారు ఎప్పుడో చెప్పారు మనిషికి ఒక తృప్తి ఉండాలి. ఇప్పుడు కొంతమందికి అన్ని ఫెసిలిటీస్ ఉండవు, కానీ ఈశ్వరుడు మనకి ఇది, దీన్ని గౌరవించాలి అనే సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి. అంటేనే మనం అటువైపు ప్రయాణమే జరుగుతుంది, లేకుండా జరగదు. సమస్య లేదు, అసలు సమస్య లేదు. అసలు సమస్య ఎక్కడంటే సత్పురుషుడు రాకపోతే అసలు సమస్యే ఉండదు.
లేదు అసలు, అవుట్ ఆఫ్ క్వశ్చన్ మోహన.
అంటే మొత్తం సముద్రంలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోవడం, ఆ గెలటలోంచి రావడం, మళ్ళీ లోపలికి వెళ్తాం రావడం, వెళ్తాం రావడం, వెళ్తాం అందులో ఏటం నవ్వటం, ఈ గోళతోనే రోజులు వెళ్తాయి తప్ప అసలు మన మనల్ని అనుగ్రహించారు కాబట్టి మనం ఈవేళ సంతోషంగా ఈ మాటలు రేపు మనకి మన వరకు వస్తే ప్రతిదీ అనుభవించగలమంటే అనుభవించలేము, కానీ ఆయన అడుగుతాం, ఆయనే అడుగుతాం.
అవును,
ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ భగవాన్, ఎందుకుండదు ఉంటది.
మీరు అన్నట్టు ఒడిదుడుకు లేకుండా ఎలా ఉంటాం, ఎందుకంటే కర్తృత్వం ఉండి ఆహా లోపల స్టోరేజ్ ఇంకా ఉన్నప్పుడు, హృదయం పూర్తిగా ఖాళీ అయిపోయే వరకు.
అవును,
హృదయం కంప్లీట్ గా సంపూర్ణంగా ఖాళీ అయ్యే జ్ఞానం నిండే వరకు కూడా మీరన్నట్టు ఈ ఆబ్స్టికల్స్ కనపడుతూ ఉంటాయి, కష్టం అనిపిస్తూ ఉంటుంది. హృదయపూర్వకంగా మీరన్నట్టు భగవాన్ లేపుతు నాన్నగారు ఇది ఇది నా వల్ల కాదు, మీరు తీయండి
అంతే,
ఇందులోంచి నన్ను విడుదల చేయండి. అవును
అవును ఉష, ప్రతిది అంతే ఉష, ప్రతిది అంతే. జీవితం ఏమొచ్చినా సరే భగవాన్ అడగాలి. ఎప్పుడు అందరికీ చెప్తాను, ఎందుకంటే ఏడుస్తారు, ఆయన అడగండి ఇచ్చేస్తాడు, అడగండి భగవాన్ అడగండి ఇస్తాడు. మీరు అసలు ఎవరికి చెప్పచ్చు మీ ప్రాబ్లం, నాకు ముందు వచ్చే మాట అదే, భగవాన్ అడగండి ఇస్తాడు, లేదని ఎప్పుడు బాధపడకండి. ఆయన తెలీదా అంటే తెలుసు, కానీ నీ స్పందన ఎలా ఉంది? తెలుసు కాబట్టి చెయ్యొచ్చు కదా చెయ్యడు అలాగా. నువ్వు ఎప్పుడంటే నీ అహంకారం తగ్గించుకుని నాకు నువ్వే చెయ్యాలి, నీకు తెలుసు కాదా, నీకు తెలిసి ఊరుకుంటున్నావేంటి భగవాన్, నాకు హెల్ప్ చెయ్యని నువ్వు అడగాలి. తల బో చేయకుండా ఆయనేం చెయ్యడు అంతే, అది కూడా నీకు భక్తి నేర్పడం కోసమే. ఆయనకేం అసలు కాదు, నిన్ను తరింపు చేయటం కూడా చేస్తాడు.
ఇంకా ఇంకా ఇంటెన్స్ వర్డ్ చెప్పాలంటే మన పట్ల వాత్సల్యం,
వాత్సల్యం
అటాచ్మెంట్ కూడా.
అసలు నాన్నగారు జ్ఞానం గురించి బోధించి అటువైపు తీసుకెళ్తుంటే మనల్ని, నాకు మెయిన్ గా ఏమనిపిస్తుంది అంటే మనది దయా మార్గమేమో బహుశా. అసలు కృష్ణుడు చెప్పిన కర్మలు ఇవన్నీ మనం ఎక్కడ చేసాం? మంచి కర్మలు చేయటం అవన్నీ నిన్ను నేను కలపలే, నేనైతే చేయలేదు. మంచి కర్మలు ఏం చేసాం భగవాన్? మాకేం చేసాం? మేమేం చేయలేదు భగవాన్. కేవలం నీ దయా అనే మార్గం ద్వారా మమ్మల్ని తీసుకెళ్లిపోతున్నాం. నాన్నగారు లాస్ట్ మీటింగ్ లో కూడా వచ్చింది ఈ మాట, మన మన వ్యక్తి భావన టచ్ చేయకుండా, దేవుణ్ణి టచ్ చేయకుండా, ప్రపంచాన్ని ముట్టుకోకుండా నిన్ను చాలా సన్నమైన మార్గం ద్వారా, అనుగ్రహం అనే మార్గం ద్వారా నిన్ను పూర్తిగా తీసుకెళ్ళిపోవడానికి భగవాన్ చూశాడు. మనం ఆ బోధ అందుకోలేకపోయామని చెప్పాడు షైమా.
అద్భుతం, మళ్ళీ రిపీట్ చేయరా?
అంత దూరం తీసుకెళ్ళిపోయాడు కదా, మనం గోల్ చేరలేదేమో. చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. ఒక కామన్ మ్యాన్ నిలబెట్టి మనం మన భావజాలాన్ని వాళ్ళ భావజాలాన్ని చూస్తే అసలు అసలు ఇలాంటి భావాలు కూడా ఉంటాయా? మనకన్నీ ఉన్నవే అప్పుడు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇలాంటి భావాలు ఉంటాయా అని. ఎందుకంటే ఆ భావాలు
లేకపోతే
ఎవరు చేయగలరు ఒక గురువు తప్ప? ఇంకా ఆయన గొప్పోడా? ఆయన గొప్పోడా? గొప్పోడేనా?
అది కాదు మోహన, బాహ్యంగా ఒక డ్యామ్ కట్టాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక ఏది ఒక టెంపుల్ కట్టాలన్నా, లేకపోతే ఏదన్నా ఒక మహత్కర కార్యం చేయాలి అంటే దానికి ఫిజికల్ శ్రమ, ఫిజికల్ ఎఫర్ట్, ఫిజికల్ మెటీరియల్స్ కదా. ఇది సూక్ష్మంగా అంటే కంటికి కనపడదు, చెవికి వినపడదు, లోపల జరిగే వర్క్ పక్కవాడికి తెలియదు. అంటే అసలు ఎలా, ఎన్ని రకాలుగా మనం ఉదాహరణ తీసుకోవచ్చు అంటే దీనికి, అంటే ఎంత సైలెంట్ గా మనల్ని పవిత్రుల్ని చేసి మనకి ఆనంద సముద్రాన్ని రుచి చూపించారాయన. అంటే మనం ఎంత సైలెంట్ గా ఉండి మనం మన పని చేసుకోవాలి అంటే ప్రతిదీ ఉదాహరణే కదా మనకి. ఆయన ఆయన సమక్షంలో ఉండడం, ఆయన ఆయన చేసే క్రియలు చూడడం కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ, ఎన్ని ఎటు వేపు మనం తల తిప్పినా అంటే ఆయన ఎలా పనిచేశారు, ఏ ఆశింపే ఉంది ఆయనకి? కేవలం దయ తప్ప, ఓన్లీ దయ తప్ప, దయ ఇన్ యాక్షన్ పట్ల, ఎటువంటి వాళ్ళ పట్ల? మలినంతో కూడిన వాళ్ళ పట్ల. ఆయన మనల్ని ఎలా చూశారు? అపురూపంగా చూశారు. అంటే అంటే ఒకటే అనిపిస్తుంది, అంటే ప్రేమకి ఎంత శక్తి మోహన, ప్రేమకి ఎంత శక్తి అంటే అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఏదన్నట్టు రెండు క్యారెక్టర్స్ మధ్యలో ఒక ప్రేమ పెట్టాం, అది తల్లి పిల్లలు కానివ్వండి, లవర్స్ కానివ్వండి, లేకపోతే ఒక తండ్రి కూతురు కానివ్వండి, ఏదైనా అలా ఒక ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ కానివ్వండి. ఆ ప్రేమ ప్రేమలో ఎదుటి వాళ్ళు ఫాల్ట్స్ మనకు కనపడవు. మనం బాగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే వాళ్ళు పొరపాట్లు మనకు కనపడవు.
అవును
అవును, అలా మనలో ఎవ్వరిలోని మాలిన్యం చూడకుండా, ఎంత 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 తక్కువ క్వాలిటీలో ఉన్నా కూడా వాళ్ళని పరమాత్మని చూసినట్టు చూసి ప్రేమతో వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడం రెండో కంటికి తెలియకుండా.
అది కరెక్ట్. అవును,
సో అంటే ఆయన మహత్తర కార్యం మనం గుర్తిస్తూ ఉన్నా కూడా మన అహంకారం కరిగిపోతూ ఉంటుంది మోహన.
అదే మరి, మహత్తర కార్యం సత్యమే.
అవును,
మహత్తర కార్యం సత్యమే ఉష. అసలు అసలు నువ్వు చెప్పినట్టు దుష్టుల్ని కూడా ఎటువంటి చూడకుండా ప్రేమతో తీసుకున్నారంటే అసలు ప్రేమ ఫీలింగ్ కాదు కదా సత్ నూష,
ట్రూత్
రూపం ఆయన. ఆ ప్రేమ అందరినీ
కాదు కదా. ఇంకొక అంటే దాన్ని బట్టి నాకు చాలా సార్లు అనిపించారు మోహన, అంత ప్రేమ కురిపిస్తే కదా మార్పు మార్పు జరిగింది జీవితాల్లో. మనం కూడా మన సాటి వారిని ప్రేమించకుండా మనం అది ఎలా అవుతాం ఎప్పటికైనా? అంటే ఎంత క్లెన్సింగ్ చేసి మనల్ని ఎంత ఎంత అభివృద్ధిలోకి ఆయన తీసుకొచ్చినా ఆయన ప్రేమించిన దానికి మనం రిఫ్లెక్షన్ అవ్వకపోతే ఆయన స్థాయిని మనం ఎలా అందుకుంటాం?
అని అసలు ఇంకా ఏమి లేదు ఉష, అందుకునే వరకు ఆయన ఊరుకోడు.
అంతే అంతే, కరెక్టే, ఇది కరెక్ట్.
నువ్వు నేను అలాగ అక్కర్లేదు బాబోయ్, నీ గొడవ అంతా నాకు వద్దంటే కుదరదు, ఎందుకంటే ఆ చూపులో పడిపోయావు నువ్వు.
అవును అవును,
ఇంక నువ్వు నువ్వు నన్ను నాశనమయ్యే వరకు ఊరుకోడు ఆయన.
అవును,
కాబట్టి నేను నువ్వు నన్ను వదిలి అంటే కుదరదు. ఒకసారి ఎప్పుడో అన్నారు అరుణాచల అరుణాచల అని వాళ్ళ సంకలు గుద్దుకొని చెప్పేస్తున్నారు, ఆడు మంచోడు కాదు, మీకు జన్మ రాకుండా చేసేస్తాడు. మళ్ళీ అరుణాచల అని అన్నప్పుడు అన్నప్పుడు మీకు జన్మ రాకుండా చేసేస్తాడు అని. అది అది మురుగునారు పుస్తకంలో వస్తుంది, మనసు నిండిన మధుర స్మృతుల్లో ఉంటది. అన్ని కొందరేమో విత్తనాలు వేయమంటారు అన్నమాట, చేసుకుంటూ భక్తుడు దూరం నుంచి పరిగెత్తిస్తాడు, భగవానే భగవానే ఉండండి ఉండండి అని. అంటే వీళ్ళంతా అంటారు ఆడు వస్తాడులేండి మీరు వెయ్యండి విత్తనాలు అంటారు. ఉండండి ఆడు ఉండబడుతున్నాడు కదా, ఉందా ఒక నిమిషం అని ఈయన మరీ ఉందా ఉండండి, ఆడు ఏం చెప్తాడో పాపం అని ఉండమండి. అది దగ్గరికి వచ్చి ఆయాస పడుతూ ఏం చేస్తున్నారు మీరు అంటాడు, ఏం లేదు వీళ్ళు విత్తనాలు ఏమంటున్నారు వేస్తున్నాను అంటే. అప్పుడు ఆడు అంటాడు మా ఈడు నా ఈడు చేత విత్తనాలు వేయిస్తున్నారు ఒక్కటి మొలవదు, ఈడు మన పునర్జన్మ హేతువులే పోతున్నాయి ఈ మొక్కలు పోతున్నాయి అని అనుకుంటాం కదా, మహాత్ములు చేస్తే బాగా అభివృద్ధిలోకి వస్తుందని. ఈ వ్యక్తి భావన సర్వనాశనం చేసేస్తాడు ఈడు చెప్తాడాడు. భక్తుడు భగవాన్ పెట్టాడు అని పేరు మర్చిపోయింది నేను అలా చెప్తాడు ఉష, వాడికి ఎంత అవగాహన అసలు అలాంటి మాటలన్నీ మనకి ఎంత బాగున్నాయి కదా.
అంటే అన్ని కావాలి, వ్యక్తిభావాన్ని అంత ప్రేమించే మనల్ని వ్యక్తిభావాన్ని నిప్పెట్టేస్తాడంటే ఆనందం వస్తుంది చూడండి, అది ఆయన వైభవం.
వైభవం కదా, అది ఎంత చెప్పాడు. ఇంకోళ్ళు వస్తారు ఉష, ఇంకోళ్ళు ఇద్దరు వస్తారు, భగవాన్ అబద్ధం అబద్ధం అని చెప్తాడు కదా, బోల్డ్ మంది భక్తులు ఉంటారు. ఒకడేమో ఊరికే ఆడి విషయాలన్నీ ఏకరూపేస్తుంటాడు, ఏకరూపెట్టుంటే భగవాన్ సైలెంట్ గా వింటారు, ఆయన రియాక్ట్ అవ్వరు కదా. పక్కన అందరూ అంటారు ఇంత ధైర్యం చూడు, భగవాన్ సృష్టి అబద్ధం అంటే అన్ని సృష్టికి సంబంధించిన విషయాలు చెప్తాడు. ధైర్యం చూడండి, తెలిస్తే కదా పాపం పాదాడిది. అలాగే నాన్నగారు కూడా మనం అన్ని విన్నారు కదా
పాపం,
అంటే నాన్నగారు గదిలోకి కోడలు వెళ్తుంది, కోడలు దాని బాధలని చెప్తారు, తర్వాత అత్తగారు వెళ్తారు,
అత్తగారు
అన్ని ఏడిపోయాయి కదా ఆయనకి ఒక్క మాట బయటికి రాలేదు.
మరి ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ దాని కష్టాలు ఉంటాయి కదా,
ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అన్ని ఎవడు చేసుకున్నారు కదా.
అవును అవును అవును,
ఒక్క ఎవరు ఇలా మాట్లాడారని ఒక్కరోజు ఎప్పుడైనా ఒక్క మాట కూడా బయటికి
చెప్పలేదు, కడుపులో పెట్టుకున్నారు.
అసలు ఇక మాడు అన్ని మధురాధిపతాడు.
అవును అవును,
మధురమే అది, వింటాం మధురం, చూడటం మధురం, మాట్లాడటం మధురం, వాడు తింటాం మధురం, వాడు అసలు వాడు ఉనికి మధురం,
మునికి మధురం, ప్రతి చేష్ట మధురం. అవును అవును అవును,
అది అది చూడటానికి కళ్ళు
పెట్టుకుంటాను.
అందరికి ఏం చేస్తుంది ఆ భాగ్యం, మాకు కొంచెం తక్కువ ఎక్కువ వెళ్ళే ఛాన్స్ వచ్చేది కదా. ఉన్నా ఫోన్ ఒక్కేమర్థం అవుతారు ఉషా, ఆయన ఏమి అర్థం అవ్వరు, ఎలా లోపల ఉన్న ఏదైనా కెలికాడంటే అయ్యి బాబు ఇప్పుడు ఈ కులతో నీ దగ్గర కూర్చోగలరా అని తలపోతుంది. ఎలా దూరంగా ఉంది సముద్రంలోకి తప్ప ఎక్కడ ధైర్యం దమ్మ ఎవరికి అది తప్ప మనం వెనక్కి వెళ్ళము కూర్చుంటాం వెళ్ళి.
అవును 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 అదొకటి మోహన ఇప్పుడు మీరు అంటూ ఉంటే జ్ఞాపకం వస్తుంది నాన్నగారు అన్నమాట. ఇప్పుడు నీకు కెమిస్ట్రీ చెప్పాలి లేకపోతే మ్యాథ్స్ ఫిజిక్స్ నువ్వు టీచర్ గా నువ్వు టీచ్ చేయాలనుకోండి మోహన, దానికి ధైర్యం అక్కర్లేదంట. కానీ ఆత్మ గురించి నువ్వు ప్రపంచానికి బోధించాలి అంటే నీకు అపారమైన ధైర్యం ఉండాలంట మోహన. ఎందుకంటే ఇసుమంత పెరిగితనం ఉంటే అసలు ఆత్మవిద్య చెప్పలేమంట మోహన.
ఉషా కన్ఫర్మ్డ్ గా మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని నువ్వు షేర్ చేయగలవు.
ఎస్ అవును అవును,
నీ దగ్గర లేకుండా నువ్వు షేర్ చేయలేవు దానికి.
చేయలేవు చేయలేవు.
ధైర్యం గుణం నీకు అది ఆ జ్ఞానం అనే అనుభవం నీకు పూర్ణంగా నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన్ని షేర్ చేయగలవు. ఇప్పుడు మామూలు వ్యవహారం మాటలే మనం మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే మనం కౌంటర్
ఇవ్వలేము.
కన్ఫర్మ్డ్ గా మన దగ్గర ఆ వస్తువు ఉంటేనే ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా మనం నిలబడగలం. లేకపోతే జ్ఞాని కొన్ని జ్ఞానం వచ్చింది భూమి మీదకి అంటే చిన్న విషయమా?
చిన్న విషయం కాదు మోహన, చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు చైతన్యం రూపం ధరించి అండ్ ఇంకొకటి చైతన్యం రూపం ధరించి కృష్ణుడిగా వస్తే ఋషులు రూపంగా ధరించి గోపికల కింద వచ్చారంట.
అవును, వచ్చారంట.
అలా మనకింత మాలిన్యం పెట్టుకుని మన పూర్వజన్మలు మనకు తెలియకపోయినా కృష్ణుడు చైతన్యం రూపం ధరించినట్టు నాన్నగారు మనకు వస్తే మన పూర్వంతో సంబంధం లేకుండా ప్రజెంట్ తో సంబంధం లేకుండా ఉన్న మలినాన్ని సునాయాసంగా తీసి ఆయన ఆయనకి ఆయన పట్ల మనకి అట్రాక్షన్ కుదిరేలా చేసి మనల్ని ఆయనలో స్వాధీనం చేసుకున్నారు మోహన.
అది నూటికి నూరుపాయలు నిజం. అంటే మనం మన భక్తులని మనందరూ ఏమనుకుంటున్నాం అంటే మనందరు గోపికులు నాన్నగారు కృష్ణుడు అది.
కానీ
అదొక
ఆయన కృష్ణుడు మనం ఇంక ఎలాంటి వాళ్ళమైనా చీమలు ఇప్పుడు శ్రాంతమాతన్నట్టు చీమలు నాకు పడే చేనుగులు నువ్వు తీసుకున్నావని చీమలందరినీ ఉద్ధరించడానికి వచ్చిన చైతన్యం ఇది.
చీమలు నాకు పడేసావు ఏనుగులన్నీ నువ్వు తీసుకుని అంది
ఆవిడ. మన అంటే నాన్నగారికి చీమలు పడేసినా చీమల్ని ఏనుగుల్లా చూసి ఏనుగుల్ని చేశారు మోహన.
ఏనుగుల్లాగే చూశారు ఆయన.
అవును
చీమలు
చీమలు ఏనుగులా చేసి నువ్వు అది అని చెప్పి అది చేశారన్నమాట.
అవును అవును. ఈవేళ పరిస్థితి అంటే ఎటువంటి సమస్య వచ్చినా ఏదో ఒక రకమైన అంటే ఒక సమస్య ఒక అలలాగా వస్తుంది సముద్రంలోంచి.
అవును అవును అవును.
వాకింగ్ వచ్చి అలా కొట్టుకెళ్ళిపోతుంది
కొట్టుకెళ్ళిపోతుంది.
హలో
అప్పుడు అంటే సహజంగానే ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ తో సొల్యూషన్ అది అలల్లా వెళ్ళిపోతుంది. మనం అన్టచ్ గా ఉండగలుగుతున్నాం.
అన్టచ్ గా ఉండేలాగా ఇంకో అలా చేసేస్తుంది మనల్ని.
అవును
అదే వాక్యం అంటే.
అవును అవును.
హృదయాన్ని తాకుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఒక్కొక్క మాట ఎక్కువగా విన్నాను. మోడీ మన ప్రధానమంత్రి గారేమో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చదివాడు పార్లమెంట్ లో. అసలు మాట నాన్నగారు చెప్పినప్పుడు హృదయాన్ని తాకినప్పుడు ఆ పులకింత ఎలా ఉందంటే దేశభక్తి రాకుండా ఎలా ఉంటుంది?
ఎందుకుండదు అది. అవును మోహన,
దేశం అంటే అసలు అద్భుతం ఊషా మాట.
అదే అది
చదువుతున్నారు వాళ్ళు.
నెక్స్ట్ ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, ఒట్టి మాటలు కట్టి పట్టు గట్టి మేలు తలపెట్టు
తలపెట్టవు
అంటే ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అది.
మనం ఆఖరికి మన అంటే మంచి మంచి మాటలు ఇలా కూడా దొర్లుతాయి. అర్థం అర్థం తెలియకుండా చెప్తాం. అసలు ఆ మాటకి అర్థం తెలిస్తే ఆ మాటనే రిపీట్ చేయలేము మనం.
అసలు ఎంత బ్యూటీ చూడండి, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టబోయ్
తలపెట్టబోయ్ అంటాడు. నిజంగానే అది అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏది చేసినా మనకి అర్థమైనా మనకి అర్థమైన అన్ని దయే. అనుకూలంగా ఉన్నా దయ, ప్రతికూలంగా ఉన్నా దయ, దయస్తుంది మాత్రం ఉంటుంది భగవాన్. నేను అది దయ అనుకుని దొలిపేలేను, ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ పెయిన్, నాకు పెయిన్ ఉంటుంది. ముందు పూర్వ జన్మలు, రాబోయే జన్మలు, సంచితం, ఆగామి, ఈ బోధ అంటే నాకు వద్దు అసలు. ముందు పెయిన్ నౌ, ఈ పెయిన్ ముందు ఎలా బయటికి తీసుకురావాలో ముందు తీసుకురా, తర్వాత అవన్నీ విందాం, అవన్నీ తీసుకురా. ఇప్పుడు నీకు సంచితం అనుకుంది కాబట్టి నిన్ను అనుగ్రహించడం అంతా కొంత ఖర్చు అవ్వాలి, అవన్నీ వద్దు భగవాన్ మన మధ్య. అసలు అలాంటి తలంపులు, అలాంటి తలంపులు భగవాన్ ఇవ్వకుండా ఎలా వస్తాయి ఉష?
అంటే అంటే ఆయనలో రమించడం,
ఆయనలో రమించడు. నువ్వేమో హ్యాపీగా బుద్ధి వదిలేసింది, నేను చీర చుట్టినట్టు చుట్టేసింది, మమ్మల్ని ఏమో అంత చుట్టక్కర్లేదు అసలు. ఈ దేహాత్మ బుద్ధి విడుదల చేశాలు మమ్మల్ని, బ్రహ్మం చుట్టేమో ఆశపట్టలేదు. దేహం మేము కాదు అన్న అనుభవం మాకు క్రిస్టల్ క్లియర్ గా కలిగేలా చూడు. అంతే కదా ఉష, మాకే గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ వస్తే చాలు. అసలు ఇలా అంతా ఈశ్వరుడితో మాట్లాడాలంటే ఇలాంటి తలంపులు ఈశ్వరుడి దగ్గరికి రాకుండా ఎలా చేస్తాం?
అవును అవును,
వస్తాయి మనకి. ఇదే శరణాగతి నేర్పు, ఇదే శరణాగతి అంటే.
అవును అవును అవును, అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా, అంటే కాదు మెల్లమెల్లగా మనల్ని మనం ఇచ్చేయడం, అర్పించేయడం మెల్లమెల్లగా,
పాటతో చేతతో రమించాలి ఆయనతో. మనకి ఏ తలంపు వచ్చినా ఆయనతో రమించాలి, చెడ్డ తలంపు అంటే
అవ్వని. అదే రమించే పాట ఒకటి పాడి ముగించేయండి అయితే.
టైం అయిపోయింది కదా,
9:15 అయింది.
తెలీదు, పాడేస్తాను. ఇవాళ పాటలేవు పాడాలనుకున్నా అసలు పాటే రాలేదు. ఓకే,
మీకు ఇంకా సత్సంగం పెండింగ్ ఉంది.
ఓకే పాడతాను, అంటే ముందు పాడేశాను కదా, అదేదో ప్రిపేర్ అయిపోయాం ముందు. తర్వాత
మధురం మధురం పాట
నమో నారాయణాయ నమస్సమధికారాయ విశ్వేశ్వరాయ నమః దేవతాధిపమకుట దివ్య సంభావితాయ కైవల్య నివాసాయ తే నమః. నీ నామమే మాకు నిధియు నిదానము, నీ నామమే ఆత్మ నిర్ధానాయనము, నీ నామమే మాకు నిధియు నిదానము, నీ నామమే ఆత్మ నిర్ధానాయనము, నీ నామమే మాకు నిధియు నిదానము. నమో నమో కేశవ నమో నారాయణ, నమో నమో కేశవ నమో నారాయణ, నమో నమో మాధవ నమో నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వమన నీ నామ నే మాకు
నిధియు నిదానమును నీ నామమే ఆత్మ నిధానాయనమునీ నామమే మాకు నిధియు నిదానము నమో పురుషోత్తమ నమో యదోక్షజ నమో నరసింహ నమో శుభచ్యుత నమో పురుషోత్తమ నమో యదోక్షజ నమో నరసింహ నమో శుభచ్యుత నమో జనార్దన నమోస్తు కృష్ణ నమో అనిరుద్ర నీ నామ మే మాకు నిదాన మూను నీ నామ మే ఆత్మ నిర్ధానాయన మూని నామ మే మాకు నిదియు నిదానము ఓ ఇంకుందా ఉష
అద్భుతం అండి అసలు ఐ మీన్ అంటే ఇంకా అసలు అందుకే భక్తి గురించి అంటే జ్ఞానం గురించి అంటే జ్ఞానం గురించి ఎన్ని గంటలైనా నేను చెప్పగలను భక్తి గురించి మాకు మాట మాట రాదు అంటారు చూడండి నాన్నగారు అంటే భక్తి భావన ముగ్ధుల్ని చేసేస్తుంది ఇంకంటే మాట మాట రాదనమాట
ఉప్పు అంటే జ్ఞానంలో ఏంటంటే భక్తిలో అంటే ఈశ్వరుడు ఉంటాము ఎంతో కొంత జీవుడు ఉంటాడు జ్ఞానంలో ఇద్దరు ఉండరు ఇద్దరు ఉండరు ఒక స్థితి అది అది ఒక ఆనందమయమైన ఆ జ్ఞానం అంటే మరి ఏమిటో అది మనకి తెలియని ఒక అద్భుతమైన స్థితి అది ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి ఫీలింగ్ కి ఛాన్స్ లేదు ఇంకా
లేదు అవును అవును అంటే
దానికి సముద్రాన్ని మనకు చూపిస్తే ఉదహరిస్తే అర్థమవుతుందని ఉదహరించారు అంతే అలానే జ్ఞానం సముద్రం లాగే ఉండదు దట్ ఈస్ డిఫరెంట్
అంటే మాటలతో మరి దాన్ని వర్ణించాలి కాబట్టి చెప్పడం కానీ దేనికి అసలు దేన్ని పోల్చడానికి సరిపోదు అది
పోల్చడానికే సమానమైనదే లేదు మించినది ఉంటే కదా పోల్చగలం మనం అది కానీ దానికని గొప్పదని దానికి సమానమైన రెమకే లేదు ఇంకెలా పోల్చగలం దాని ఒకటి ఈ సత్సంగాలు చేయటం వలన మనం అందరూ చాలా శాంతిని అనుభవిస్తున్నారు అందరికి ప్రేమించే తత్వం వచ్చేస్తాను
అవును మోహన అవును
ఇంత మాధుర్యం ఉందని ప్రతి వాళ్ళకి అర్థం అయిపోయింది ప్రేమిస్తే ఇంత మధురంగా ఉంటది అని అసలు అంటే ప్రేమ అంటే ఎవరిది ఫీలింగ్ కాదు ఇప్పుడు చూస్తే తెలుసుకోవచ్చు ఫీలింగ్ తో వచ్చే ప్రేమ ఎలా ఉంటది ప్రవాహంగా వచ్చే ప్రేమ ఎలా ఉంటది
అది
మన అందరి ద్వారా ప్రవహించేలా చేశారు నాన్నగారు
అద్భుతం కదా అవును
ఆయన చేశారు అన్ని ఆయన చేశారు అంటే ఈ చెప్పడం వల్ల ఆయన పోవటం అని కాదు నాకు మాత్రం నా అనుభవం ఇది ఎవరు కావడానికి లేదు ఎలా అంతానో ఉన్న జీవితాన్ని మలుపు తిప్పారు నా కోసం నేను
బతికేలా
నేను ఎలా ఉండాలో అలా ఉండేలాగా నన్ను ఆయన చేశారు అంతే అందుకన్నా ఏం చెప్పడానికి ఏం లేదు
మళ్ళీ త్వరలో కలుద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ మోహన్ ఆంటీ థ్యాంక్ యూ ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః
గ్రీష్మకు కూడా చెప్పే